అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మరం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటి కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాలి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. అజ్ఞానాం జహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరవృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఓం నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదాచంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమః. జగదంబామయమైన సభా సదస్సుకి సవినీ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన లలితోపాఖ్యాన ప్రవచన మహాయజ్ఞాన్ని నిన్నటి రోజున ప్రారంభించుకున్నాం. వ్యాసదేవుడు అనుగ్రహించిన బ్రహ్మాండ పురాణాంతర్గతమైన ఈ లలితోపాఖ్యానం, దీనిని కాంచీ మహానగరంలో అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వామి ఉపదేశిస్తూ ఉన్నారు. అమ్మ యొక్క వైభవాన్ని చెప్పి అమ్మని ఆశ్రయించిన వారు కలికలుషాల నుంచి బయటపడతారు, వారికి తప్పకుండా భుక్తి ముక్తి కూడా లభిస్తుంది అని హయగ్రీవ స్వామి పరమోపాయాన్ని తెలియజేస్తూ అమ్మ యొక్క మూడు స్వరూపాలను తెలియజేశారు. మొదటిదా ప్రకృతి. ప్రకృతి అమ్మ యొక్క ప్రథమ స్వరూపం. రెండవది జగన్మోహిని స్వరూపం. దాని గురించి నేను ప్రస్తావించుకున్నా. ఇంద్రుడు అమ్మ ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడం చేత అతడి యొక్క సంపద అంతా కూడా సముద్రం పాలయ్యింది. దానితో క్షీరసాగర మథనం చేయవలసిందిగా నారాయణుడు ఆజ్ఞాపించాడు. ఆయన అనుగ్రహించిన శక్తితో క్షీరసాగర మథనం ప్రారంభమైంది. కూర్మరూపుడే నారాయణుడే మందర పర్వతాన్ని ఉద్ధరించాడు. ఆవిర్భవించిన విషయాన్ని పరమేశ్వరుడు నిగ్రహించాడు. ఆ తర్వాత అనేకం ఉద్భవించాయి. తర్వాత అమృతము కూడా ఉద్భవించింది. ధన్వంతరి రూపంతో నారాయణుడు అనుగ్రహించాడు. అయితే అది ఎప్పుడైతే రాక్షసుల హస్తగతమైందో కలిని రాక్షసుల్లోకి ప్రవేశింపజేశాడు నారాయణుడు. దానితో రాక్షసులు ఒకరిలో ఒకరు కలహించుకుంటూ అమృతాన్ని స్వీకరించకుండా ఉన్నారు. అప్పుడు నారాయణుడు చేసినది ఏమిటి అంటే, సమ్యగారాధయామాస లలితాం స్వైకరూపిణీం ఏతస్మిన్నంతరే విష్ణు సర్వలోకైక రక్షక. అదే సమయంలో సర్వలోక రక్షకుడైన నారాయణుడు సమ్యక్ ఆరాధయామాస లలితాం స్వైకరూపిణి. వ్యాసుడు ఇక్కడ కొన్ని రహస్యమైనటువంటి సూచనలు చెప్తున్నాడు. తనకు భిన్నము కాని రూపమైన లలితాదేవిని విష్ణువు ఆరాధించాడు అన్నారు. ఇక్కడ ఆరాధన అంటే మనస్సును అనుసంధానించడమే ఆరాధన. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆరాధన అంటే మనస్సును ఏకాగ్రంగా అనుసంధానించడం. స్వైకరూపిణి తన రూపమే అయినటువంటి అమ్మవారిని ఆరాధన చేసేట ఆయన. సురాణాంచ అసురాణాంచ రణం వీక్ష సుదారుణం బ్రహ్మానిజ పదం ప్రాపశ్యంభు కైలాసమాస్థిత. ఆ సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో ఉన్నారు దేవతలందరూ కూడా. ఇతడి సాధన క్రమంగా ఒక పక్వ దశకు వచ్చింది నారాయణుడి. తదేక ధ్యాన యోగేన తద్రూప సమజాయత. తదేక ధ్యాన యోగం చేత అమ్మని అలాగే ఆరాధన చేయడం చేత క్రమంగా ఇతడు మోహిని రూపంగా మారాడు నారాయణుడు. ఆ మోహిని రూపం అమ్మ రూపంగానే ఇక్కడ చెప్తున్నారు. అంతేగాని విష్ణువు ధరించిన ఒక అవతారం అని అనకుండా లలితోపాఖ్యాన్ని ఏం చెప్తున్నదంటే అది అమ్మ యొక్క స్వరూపమే అంటున్నది. అంటే జగన్మోహిని అమ్మ యొక్క స్వరూపం. మనం సకుంకుమ విలేపనాం అలిక చుంబి కస్తూరికాం సమంతహసితేక్షణాం ససదచాపపాసాంకుశాం అశేష జన మోహినీం అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేరంబికాం అని నమస్కారం చేసుకుంటున్నామా లేదా? అందులో అశేష జన మోహిని అనే మాట గుర్తుపెట్టుకోండి. సమస్త జనుల్ని మోహింపజేసేది ఆ జగదంబిక. ఆ జగదంబిక మహామాయ. ఆ మహామాయ ఈ జగద్రచన జరగడానికి గాను ప్రపంచం వైపు జీవుల్ని లాగుతుంది. ఆ లాగే శక్తి వైపు పేరు మోహము. అదే మోహిని అంటే. ఆ జగన్మాయే ప్రపంచం వైపు జీవుల్ని లాగినప్పుడు మోహిని అంటున్నా. శుద్ధులైన జీవుల్ని ముక్తి వైపు తీసుకుంటుంది. అప్పుడు ఆ జగన్మోహిని అయిన మాయనే విద్య అని పరమేశ్వరి అని మనం కీర్తిస్తున్నాం. ముక్తినిచ్చే స్వరూపము అదే, బంధనం చేసే స్వరూపము అదే. అదే కదా దేవీ మహాత్మ్యంలో మనకు స్పష్టంగా చెప్తూ ఉంటాడు సుమేధ. ఆ జగదంబిక వల్లనే జగత్తంతా కూడా మోహపాశముతో బంధితమే తిరుగుతుంది. మోహమే లేకపోతే జగత్తు నడవదు. అందుకే సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః అని మహాభారతంలో భీష్ముడే చెప్తాడు. సర్గస్య రక్షణార్థాయ అంటే సృష్టి సరిగ్గా నడవడానికి మోహ రూపంలో ఆ తల్లి వ్యాపించి ఉంటుంది. లేకపోతే సృష్టి సాగదు. పిల్లల మీద తల్లిదండ్రులకు మోహం లేకపోతే పిల్లడు పెరగడు. అంతేగాని ఏం పిల్లలు ఏమి సంతానం అంతా మిథ్య అని తల్లిదండ్రులు అనుకుంటే పిల్లడు ఏం బతుకుతాడండి? అందుకు సృష్టి నడవడానికి మోహాన్ని ఇచ్చేది ఆ తల్లే. కానీ ఆ తల్లి చరణాన్ని ఆశ్రయిస్తే ఆ మోహం మనల్ని బంధించకుండా చేసి క్రమంగా ముక్తి వైపు తిప్పేదే ఆ తల్లి. ఆ తల్లి అనుగ్రహిస్తేనే సైషా ప్రసన్న భూముక్తి హేతు అని దేవి మహాత్మ్యంలో చెప్తున్నారు. ఆ తల్లి అనుగ్రహిస్తేనే ముక్తి లభిస్తున్నది. మోహమిచ్చేది ఆ తల్లే, ముక్తినిచ్చేది ఆ తల్లి. అందుకు అశేష జనమోహిని సర్వ జగత్తుని మోహింపజేసి ఆ తల్లిని మనం ఆశ్రయిస్తే మోహం నుంచి బయటపడగలం. ఇప్పుడు ఆ తల్లి ఆవిర్భవించింది. విష్ణువు ఆ తల్లి స్వరూపాన్ని పొందాడు. ఎలా పొందాడంటే తనంత తాను పొందలేడు, అమ్మని ఆరాధించాల్సిందే. ఈ రహస్యాన్నే సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు చెప్పిన అంశాన్ని నిన్న ప్రవచన కొస భాగంలో స్మరించాం మనం. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణీభూత్వ పురరిపుమపిక్షోభవనయత్. మనకు ఆ శ్లోకంలో ఈ రెండు పాదాలు ముఖ్యం. హరి నిన్ను ఆరాధించి అమ్మా నారీభూత్వ స్త్రీ రూపం ధరించాడు. తర్వాత ఏం చేశాడు అనేది కథలో మనకు తెలుస్తున్నారు. అక్కడ అమ్మవారి గురించి ఒక సంబోధన చేశాడు శంకరుడు వారు. ప్రణత జన సౌభాగ్య జననీ. ప్రణత జన అంటే త్రికరణ శుద్ధిగా నమస్కరించినటువంటి జనులకి సౌభాగ్యాన్ని కలిగించేది అన్నారమ్మ. అమ్మ యొక్క స్వభావం అది. ప్రణత జన సౌభాగ్య జననీ. ఇందులో ఒక బీజాక్షరాన్ని కూడా నిక్షిప్తం చేశారు గురువుగారు. ప్రణత జన సౌభాగ్య జననీం, ఈం అనేది గుప్త ప్రణవము, కామకళా బీజము అంటారు దాన్ని. ఆ ఈం అనే మాటతో ఆ దివ్యశక్తిని చూపించారు. ఆ ఈం అనే స్వరూపమైనటువంటిది అమ్మ. అందుకే అమ్మ బీజాక్షరాలు అన్నింటిలో ఈం ఉంటుంది. మీరు గమనించినట్లయితే క్లీం శ్రీం హ్రీం ఇవన్నీ ఈంకారంతో ఉంటాయి. ఈం శక్తి ప్రణవము ఈం అనేది. ఆ కారణం చేతనే ప్రణత సౌభాగ్య జననీం అని చెప్పారు. అలా ఈంకార స్వరూపుడైన అమ్మని ఉపాసన చేసి నారాయణుడు మోహిని అయ్యాడు. ఇది విషయం. అందుకు మోహిని అవతారం అమ్మ స్వరూపంగానే మనకి పురాణం చెప్తున్నది. తదేక ధ్యాన యోగేన తద్రూప సమజాయిత సర్వసమ్మోహిని సాతు సాక్షాత్ శృంగార నాయిక. ఇంకా అది విష్ణువు నారాయణుడు అనడానికి లేదండి, అది నారాయణి వైష్ణవి అనాల్సిందే. ఆ రూపం అది సాక్షాత్ శృంగార నాయిక. అది శృంగార నాయిక అమ్మ పేర్లలో ఒకటి శృంగార నాయిక. శృంగారము సింగారం, తెలుగులో సింగారం, సంస్కృతంలో శృంగారం. ఇది సమగ్రమైన శోభకి పదమే శృంగారం అంటే సమగ్రమైన శోభ, సమగ్రమైన శోభ సౌందర్యం అమ్మ. అందుకే శృంగార నాయిక. సర్వ శృంగార వేషాఢ్యా సర్వాభరణ భూషిత, అన్ని అలంకారములు ధరించి అన్ని ఆభరణములతో ఆ తల్లి ఆవిర్భవించింది. అప్పుడు ఈ రాక్షసులు కూడా వాళ్ళని వాళ్ళు మర్చిపోయి చూశారట. ఆ తల్లి ఏమిటి ఈ కలహం అన్నది. ఈ అమృతం పంచుకోవడం విషయంలో మా గొడవలు వచ్చాయన్నది. నన్ను పంచమంటారా అని అడిగింది ఆ మోహిని. మోహిని జాలం అది. ఆ నవ్వులో ఆ చూపులోంచి మోహిని జాలం ప్రసరిస్తాను. అయితే సరే అన్నారు వారు. నేను పంచిన తర్వాత సరిగ్గా పంచలేదని గొడవ పెట్టకూడస్తుమా అన్నది. సరే అన్నారు వారు. అప్పచెప్పారు, అరే మోహిని అంటే ఏ కళనున్నారో అప్పచెప్పేశారు. వాళ్ళకి ఇంకోటికి ఇస్తారండి రాక్షస బుద్ధులు. వాళ్ళ బుద్ధిని భ్రమింపజేసిందమ్మా. రాక్షసులను కొట్టడంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రతాపం చూపించి కొట్టడం, రెండు వారిని బుద్ధిని భ్రమింపజేసి కొట్టడం. ఈ రెండు, ఈ రెండు చేయగలదు ఆ తల్లి. అందుకు ఇప్పుడు ఆ మోహాన్ని ప్రవేశింపజేసి వారి చేతిలో ఉన్నటువంటి అమృత కలశం తీసుకుంది. నేను వడ్డిస్తాను, మీరు ఇలా అగబెడితే లాభం లేదు, కూర్చోండి అని చెప్పింది. అందరూ పంక్తిలో కూర్చున్నారు. ఇటు అసుర పంక్తి, అటు సుర పంక్తి. అంటే దేవతలందరూ ఒక బంతి, రాక్షసులందరూ ఒక బంతిలో కూర్చున్నారు. ఇంకా వడ్డించడం మొదలుపెట్టింది. ఏమిటి, అమృతం దేవతలకు వడ్డిస్తుంది, హొయ్యలు విలాసాలు రాక్షసులు వడ్డిస్తుంది ఆవిడ. వీళ్ళు ఆ తల్లి వడ్డాన్ని ఒక్కసారి మన ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలండి. ఇది అద్భుతమైన దృశ్యం నిజానికి. ఇది నిజంగా ఇక్కడ అమ్మని జగన్మోహిని తత్వాన్ని ఇంతవరకు మీరు ఆలోచించే కోణాన్ని వదిలిపెట్టేస్తే పరిశీలించండి. ఇక్కడ తల్లి అన్నపూర్ణ స్వరూపం. డేత్ అన్నపూర్ణ అంటే మరొకటి కాదు, ఈ తల్లి అన్నపూర్ణ. ఏమిటి వడ్డిస్తుంది అంటే అమృతం. మహానుభావుడు వర్ణించారు కదా ముత్తుస్వామి దీక్షితుల వారు, అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి పాయసాన్న పూరిత మాణిక్య పాత్ర హేమదర్బి విధృతకరే. ఈ చేతిలో అమృత కలశం పట్టుకుంది, మరొక చేతిలో గరిట పట్టుకుంది. ఆవిడ వడ్డిస్తుంది. ఆవిడ అమృతం ఎవరు పెడితే వారికి వడ్డించదు, దేవతలకు మాత్రమే వడ్డిస్తుంది. మరి అసురులు అక్కడ కూర్చున్నారు, విస్తరులు వేసుకున్నారు, కానీ వడ్డం లేదు వాళ్ళకి. మాకెందుకు వడ్డించమని ప్రశ్నార్థకంగా చూసే లోపల ఒక చిన్న నవ్వు నవ్వింది ఆవిడ. ఆ నవ్వితే వీళ్ళు ప్రశ్న మర్చిపోయారు. ఆ హోయలతో అలాగ మొత్తం చేసి మొత్తం అమృతం అంతా దేవతలకి పంచివేసి ఆ స్వరూపాన్ని అమ్మ అంతర్ధానం చేసింది. ఇక్కడ తత్వాన్ని మనం గమనిద్దాం. ఈ స్వరూపం మనం ఉపాసించవలసిన దివ్య స్వరూపం. అశేష జన మోహిని సామాన్యం కాదు, అమ్మవారి యొక్క అవతారంగా దీన్ని ఎందుకు చెప్తున్నాడు హయగ్రీవస్వామి, అది మనం ఆలోచించాలి. ఇక్కడ మామూలు వైభవాలు ఎవరికి దక్కినా పర్వాలేదండి. ఆ మదనం చేసేటప్పుడు రకరకాలు వచ్చాయి. కొన్ని దేవతలు పంచుకున్నారు, కొన్ని రాక్షసులు పంచుకున్నారు. అమృతం దగ్గరకు వచ్చేటప్పటికి వచ్చింది అసలాంశం. అమృతం అసురులకి దక్కరాదు, అది కేవలం దైవీ ప్రకృతి ఉన్న వారికి దక్కుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కథ ఎప్పుడో జరిగిన కథ కాదు, మనకి పనికొచ్చిన కథ, మనకి సంబంధించిన కథ ఇది. మనలోని దేవతలు రాక్షసులు ఉన్నారు, మనలోనే ఉన్నారు, మనలోనే కాదు మనలోనే ఉన్నారు. భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగను ప్రత్యేకించి ఒక అధ్యాయం చెప్పాడు భగవానుడు. ఆ యోగం చదివితే దేవతలు రాక్షసులు మనలోనే ఉన్నారని తెలుస్తుంది. ఆసురి గుణములు దైవీ గుణములు. మన జీవితంలో ఏది సాధించాలన్నా ఈ రెండు గుణాల యొక్క కలయిక వల్లే దేన్నైనా సాధిస్తాం. మన బ్రతికే పెద్ద క్షీరసాగర మథనం. ఇది మథనం చేసేటప్పుడు విషాలు వస్తాయి, తర్వాత రత్నాలు వస్తాయి, ఆభరణాలు వస్తాయి, అవి కలుసుకుని పంచుకుంటాం కూడా. మనలో ఉన్నటువంటి సాత్విక రాజస తామస ప్రవృత్తులు కలిసి ఎఫర్ట్ ప్రయత్నం చేస్తాయి. ప్రతి వాడిలోని ఈ మూడు ప్రవృత్తులు కలిసి ప్రయత్నం చేస్తాయి, మూడు ఉంటాయి. కానీ చిట్ట చివరికి లభించే అమృతం, ఈ అమృతం అంటే ఇక్కడ కైవల్యం అని అండి. ఈ కైవల్యామృతం ఉన్నదే మోక్షం అనేటువంటి అమృతం, లేదా బ్రహ్మ విద్య అనే అమృతం, ఇది ఎవరికి దొరుకుతుంది అంటే అసురులకి దక్కదు. అసురులు అంటే ఎవరు? రజోగుణ తమోగుణ ప్రవృత్తులు ఎవరిలో ఉంటాయో వాళ్ళే అసలు. రజోగుణ తమోగుణాలే అసురులు అండి. అందుకు అసురులు, వాళ్ళకి అమృతము దక్కరాదు. ఈ మోక్షం ఎవరిచ్చేది? అమ్మే మోక్షం ఇస్తుంది. ఆ మోక్షం ఇచ్చే తల్లి, ముక్తిదాయిని అయిన తల్లి అసురులకి అందివ్వదు. ఎవరిలో దైవీ ప్రకృతి ఉంటుందో వారికి ఇస్తుంది. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు, దైవీ సంపద్ విమోక్షాయ, స్పష్టంగా చెప్పాడు. దైవీ సంపద మోక్షమునకై ఉన్నది, దైవ సంపద వల్లే మోక్షం లభిస్తుంది అని వెంటనే అర్జునుడితో ఒక మాట అంటాడు. నువ్వు చింతించవద్దు అర్జున, నీకు దైవీ సంపదతోనే పుట్టావు కనుక నీకు పర్వాలేదు అన్నాడు. వెంటనే విషయం చెప్పాలని వివరించాను కానీ నీలో అసలు ప్రవృత్తి లేదు అని అర్జునుడికి అభిమించాడు కూడా స్వామి. దీన్ని బట్టి ఎవరికైతే దైవీ ప్రవృత్తి ఉంటుందో వారికి మాత్రమే అమ్మ ముక్తినిస్తున్నది అని ఒకటి అర్థం చేసుకోవాలి. రెండవది, బడ్డించేటప్పుడు జగన్మోహిని ఇటు దేవతలు చూస్తున్నారు, అటు అసురులు చూస్తున్నారు, కానీ దేవతలందరికీ జగన్మోహిని కనిపిస్తున్నా ఇది జగన్నాథుడు అనే భావం ఉంది వాళ్ళకి. జగన్నాథుడైన నారాయణుడే ఈ మోహినిగా ఉన్నాడని ఆ మోహిని స్వరూపానికి వీళ్ళు నమస్కారం చేసుకుంటున్నారు. కానీ అది నారాయణ స్వరూపమని తెలియక అది కేవలం మోహస్వరూపమని మాయలో పడిపోయారు వీళ్ళు. దీన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే మన స్థితి ఇక్కడ కనిపిస్తుంది. జగన్మోహిని అంటే జగతిని మోహింపజేసేది అని ఒక అర్థం, కానీ జగత్తే మోహిని ఈ అర్థంలో చూడండి. జగత్తే మోహిని, అవునా కదా చెప్పండి. నేను ఈ వేదాంతం అంతా ఇక్కడ పుస్తకాల్లోంచి తేవట్లేదు, మీరొక్కసారి ఏకాగ్రంగా వినండి అంతే, వింటే మీకే తెలుస్తుందంతా. నేను నిన్ననే ప్రారంభించేటప్పుడే తలవేడిక్కిపోయేటంత ఉపనిషద్వాక్యాలను చెప్పడం జరిగింది. ఆ ఉపనిషద్వాక్యాలే తద్వారా ప్రతిపాద్యమైన తత్వమే అమ్మ అని ప్రతిపాదించాం. అందుకే ఈ కథలో కూడా అదే చెప్పబడుతోంది, ఈ కథలో కూడా అదే ఉంది. అది దర్శించాలి మనం జాగ్రత్తగా. జగత్తే మోహిని, అవునా లేదా? ఈ జగత్తులో అనేక రకాల విలాసాలు చూస్తూ మనం మోహంలో పడుతున్నాం. జగత్తుని మనం మోహినిగానే గమనిస్తున్నాం తప్ప జగత్తుని జగన్నాథుడిగా ఎప్పుడైనా చూశామా? చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన అని చదువుతున్నాం. జగన్నాథ అని అనుకోని జగన్నాథ అని స్త్రీలింగం చేశాం. జగన్నాథ అంటే అమ్మ. అమ్మగా ఎవరైనా చూశారా జగత్తుని? అమ్మ స్వరూపంగా జగత్తుని మనం చూడగలుగుతున్నామా? ఊరికిన అంటాం అంతా పరమాత్మేనండి అనడానికి అందరం సిద్ధమే, కానీ అంతా పరమాత్మను అనుభవిస్తున్నామా, దర్శిస్తున్నామా? లేదు కదా. ఇందువల్ల అసురులు అక్కడ ఉన్నారు. అసురులకి జగన్మోహిని కనిపించింది, దేవతలకి జగన్నాథుడే కనపడ్డాడు. అందుకు ఎవరికైతే దైవీ ప్రకృతి ఉంటుందో, ఎవరి జ్ఞానులో, వాళ్ళకి ప్రపంచం పరమాత్మమయంగా దర్శనమిస్తుంది. ఎవరైతే అజ్ఞాన బంధనంగా ఉంటారో వాళ్ళకి ఇదే ప్రపంచం మోహ విలాసాలతో గోచరిస్తుంది. ఇద్దరు ఇదే ప్రపంచంలో ఉంటారు. రమణ మహర్షి ఇదే ప్రపంచంలో ఉన్నారు, మనము ఇదే ప్రపంచంలో ఉన్నాం. ఆయనకి కళ్ళున్నాయి, మనకి కళ్ళున్నాయి, కానీ ఆయన చూపు వేరు, మన చూపు వేరు, అంతే కదా. ఒక కుసుమం ఉందనుకోండి, ఆ కుసుమంలో మకరందం ఉంటుంది, అది మీకు నాకు కనబడదు, తేనెటీకి మాత్రమే కనబడుతుంది. అలాగే ఈ ప్రపంచం అనే కుసుమంలో ఉన్న పరమాత్మ అనే మకరందం జ్ఞాని అనే తేనెటీకి మాత్రమే కనబడుతుంది, వాడు మాత్రమే చూస్తాడు. అలాగా జగన్మోహిని, జగన్నాయికైన జగజ్జనని అనే మాట దేవతలకు తెలిసి కనుక వాళ్ళు నమస్కారం చేస్తున్నారు, వాళ్ళకు అమృతం దొరికింది. జగత్తులో మోహ విలాసాలు చూస్తూ ఇందులో కనబడే సుఖ దుఃఖాల భ్రాంతిలో పడిపోయే అసురులకు అమృతము దక్కదు. చూశారా, ఇది దీనిలో ఉన్న సంకేతము. పురాణ కథల్లో జరిగే జరగలేదని కాదు, కానీ మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నాం మనం పురాణ కథ? చెప్పిందే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే దానిలో ఉన్న సంకేతాలు తెలుసుకుని సాధనలోకి తెచ్చుకోవాలి మనం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇది జగన్మోహిని స్వరూపం. అందుకే నిన్న చివరికి వచ్చేటప్పటికి ఇంత వివరం ఎందుకు చెప్పలేదంటే, ఇవాళ ప్రారంభంలో ఫ్రెష్గా దీని గురించి చెప్పుకుందాము. ఇది జగన్మోహిని తత్వం. అయితే విష్ణువు యొక్క జగన్మోహిని స్వరూపాన్ని అమ్మ రూపమని ఎందుకు చెప్పారు? అసలు అమ్మ తత్వం గురించి ఒక్కసారి ఆలోచిస్తానండి. ఏ దేవతలకి కనబడిన కొన్ని ప్రత్యేకతలు అమ్మ తత్వంలో కనిపిస్తాయి. అమ్మ పేర్లు మీరు చూస్తే నారాయణి, వైష్ణవి, బ్రాహ్మి, ఇంద్రాణి, శార్ంకరి, శాంభవి, భవాని, శివ, ఈ పేర్లున్నాయి. ఇందులో అందరి దేవతల పేర్లున్నాయి మీరు చూడండి. ఇంద్రాణి అంటే ఇంద్రశక్తి, బ్రహ్మాణి అంటే బ్రహ్మశక్తి, నారాయణ అంటే నారాయణ శక్తి. అంటే సర్వదేవతాత్మిక అనేది జగదంబిక, అది ఇక్కడ ముఖ్యం. అందులో నారాయణుడున్నాడే, ఆయన సాక్షాత్తు అమ్మ యొక్క తత్వమే. ఈ రహస్యం ఇవాళే మరికొద్దిసేపట్లో మీకు తేలిపోతుంది. నారాయణుడు అనేది అమ్మ యొక్క పురుష రూపంట, నారాయణి అనేది అమ్మ యొక్క స్త్రీ రూపం. నిజానికి అమ్మ స్త్రీ కాదు, పురుష కాదు, అది నిర్ణయం మనం చెప్పుకున్నాం. అనాది రఖిలాధారా సత్కర్మ రూపిణి ధ్యానేక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి హృదయాస్పద అని నిన్న చెప్పిన శ్లోకం గుర్తుందా? అబ్బే అంతక్కడండి, ఎప్పటికప్పుడు మీ ప్రశ్న జాగ్రత్తగా నేను అలా గుర్తు తెచ్చుకుని వాళ్ళు వస్తేనే సాధన. సాధన ఇవాళ చెప్పిందంతా రేపు సాయంత్రం వరకు మననం చేసుకుంటేనే ఈ 9 రోజుల తర్వాత మీకు మంత్రసిద్ధి ఇక్కడే జరుగుతుంది. ఎక్కడో కాదు, ఇవాళ నుంచి మంత్రశాస్త్రమే ఇక్కడ తెరవబడుతోంది. అది వేదాంత శాస్త్రంతో కలిసి రెండు కూడా ఇందులో మనకు గోచరిస్తున్నాయి. అందుకు ఆ తల్లి అనుగ్రహించడానికి పుంరూప అథవా స్త్రీ రూప. మనం దేవి వైభవంలో మొట్టమొదటి మాటలు చెప్పుకున్నాం, పుంరూపం వా స్మరేత్ దేవీం స్త్రీ రూపం వా విచింతయేత్ అథవా నిష్కళాంధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహం. సచ్చిదానంద తత్వమైన ఆ పరతత్వాన్ని పుంరూపంలో గాని స్త్రీ రూపంలో గాని లేదా ఏ రూపము లేని నిష్కళతత్వంగా గాని ఆరాధించవచ్చు అని చెప్పబడింది. కనుక ఆ తత్వమే పురుష రూపంలో చెప్పాడు నారాయణుడు, స్త్రీ రూపంలో చెప్పాడు నారాయణి. అమ్మ సర్వదేవతాత్మిక అయినప్పటికీ ప్రత్యేకించి విష్ణు ఉన్నదే, విష్ణువు అమ్మ యొక్క స్వరూపమే. అందుకే సరసి జనాభ సోదరి అనేటటువంటి కీర్తన రచించారు దీక్షిత గారు. అలాగే పద్మనాభ సహోదరి అని మనం చదువుకుంటున్నాం. విష్ణువుకి సోదరిట. అసలు ఈ బ్రహ్మాండం ఆవిర్భవించినప్పుడు పరంజ్యోతి నుంచి 3 రకాలుగా జంటలు వచ్చాయని చెప్పారు. ఇక్కడ జంటలు అంటే కవలలు అనండి. 3 రకాల కవలలు వచ్చారు అంటే మొత్తం 6 వచ్చారు, ఒక్కొక్కటి ఒక్కొక్క కప్లెట్ కవలలు. ఆ రావడం ఎలా వచ్చారంటే బ్రహ్మలక్ష్మి కవలలు, శివుడు సరస్వతి కవలలు, విష్ణువు గౌరీ కవలలు అట. ఇది కవలలు అంటే కవలలు అన్నప్పుడు తోబుట్టిన వాళ్ళు అని, మన పరిభాషలో అర్థం కావడానికి తోబుట్టిన వాళ్ళు అని చెప్పారంటే ఆ విష్ణువు యొక్క సోదరి అయినటువంటి విష్ణువుతో పాటు తోడబుట్టిన ఆమెయే శివునికి పత్నిగా వెళ్ళినది. అంటే విష్ణువు యొక్క ఆ శక్తి శివునికి పత్నిగా వెళ్ళింది, శివునితో తోబుట్టినది బ్రహ్మకు పత్నిగా వెళ్ళింది, బ్రహ్మకు తోబుట్టినది విష్ణువుకి పత్నిగా వచ్చింది. తర్వాత బ్రహ్మాండ రచన ప్రారంభమైందని మనకి చెప్పబడుతున్నాయి పురాణాల్లో. చాలా అద్భుతంగా ఈ తత్వాన్ని వివరించారు. అలాగే దేవీ మహాత్మ్యం చివరిలో మనకు వైకుంఠిక రహస్యం మొదలైన చదివేటప్పుడు ఈ విషయం ఇంకా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మూర్తి రహస్యం వైకుంఠిక రహస్యాలు. దీని తత్వం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే విష్ణువు యొక్క తత్వమే అమ్మలో కనిపిస్తున్నది. అది యా ఉమా సా స్వయం విష్ణు అని శాస్త్రమే మనకు చెప్తున్నది. ఉమాదేవి ఎవరో? విష్ణువు అతడే అని. ఈ విషయాన్ని శంకర భగవత్పాదుల వారు శివానందరహరిలో చాలా రహస్యంగా చెప్పారు. బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే గోణిత్వం సకిత మృదంగ వహత చేత్యాది రూపం వహన్ అని అంటారు. ఓ పరమేశ్వర, విష్ణువుకు నువ్వంటే ఎంత ఇష్టమంటే బాణమైపోయాడు నీకు. త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు శివునికి బాణమైపోయాడు విష్ణువు, తర్వాత వృషభమయ్యాడు, దాని తర్వాత భార్యాత్వమార్యాగతే భార్యాపతే నీకు భార్యగా కూడా మారాడయ్యా అన్నారు. అంటే విష్ణువే స్త్రీ రూపమైతే గౌరీ అని చెప్పబడుతుంది. అందుకు విష్ణువు అమ్మ రూపం ధరించడం చాలా సులభం. ఒక్కసారి ఆ తల్లిని తలంచుకున్నాడు, స్త్రీ రూపం ధరించాడు. కనుక ఇక్కడ చెప్పబడింది ఆ శృంగార నాయిక ఎవరు? సాక్షాత్తు అమ్మ యొక్క స్వరూపమే. మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది? దేవతలకు అమృతం వడ్డించింది జగన్మోహిని. ఈ స్వరూపంలోనే మీకు అన్నపూర్ణ తత్వాన్ని దర్శించమన్నాం. అన్నపూర్ణ అంటే కేవలం అన్నం పెట్టే తల్లిని మాత్రమే కాదు, సర్వజీవుల్ని పోషించే తల్లి, సర్వశక్తులని ఇచ్చే తల్లి, సర్వ ఐశ్వర్యాలను ఇచ్చే తల్లి, జ్ఞానాన్ని ఇచ్చే తల్లి. అది చిత్తజవిగేంటంటే బ్రహ్మ విద్య అనే అన్నం పెట్టే తల్లి ఆ అన్నపూర్ణమ్మ. అది తెలిసి అన్నపూర్ణమ్మను అడగాలి మనం. ఇక్కడ అన్నపూర్ణ తత్వమే ఇందులో మనం గోచరిస్తున్నది. అటు తర్వాత రాక్షసుల కోపం వచ్చింది, కానీ వీళ్ళు అమృతం తాగారు దేవతలు. అప్పుడే ఫ్రెష్గా మరింత బలంగా ఉన్నారు వాళ్ళు. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మళ్ళీ విష్ణువు తన పురుష రూపంతో దేవతల పక్షాన ఉన్నాడు, అసురుడితో యుద్ధం చేశాడు. నముచి బలి మొదలైనటువంటి రాక్షసులు అటున్నారు, రాక్షసుల బలి వైపు. దేవతలతో కలిసి విష్ణువు వాళ్ళందరినీ కూడా ఓడించాడు. వాళ్ళు పాతాళానికి పారిపోయారు రాక్షసులు. ఇంకా స్వర్గలోకంలో దేవతలు ఎక్కడి వారు అక్కడ స్థిరపడ్డారు, ఆనందంగా ఉన్నారు. ఇంద్రుడికి పోయిన సంపద అంతా కూడా తిరిగి లభించింది. ఆ సమయంలో నారదులు వారు చిన్నగా వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళేస్తారు. నువ్వేమిటయ్యా, ఏం జరుగుతుందో ప్రపంచం వార్తలేం తెలియవా మీకు? ఏదో విషం ఒక్కసారి రాగానే అయ్యో పరమేశ్వర రక్షించారు కానీ మింగేసి వెళ్ళిపోయేవో కానీ తర్వాత ఎన్ని జరిగాయో తెలుసా? అసలు గొప్ప ముచ్చట ఏమిటి అంటే విష్ణువు స్త్రీ రూపం ధరించి అమృతాన్ని పంచాడయ్యా అన్నాడు. అవునా, ఆయన గారు స్త్రీ రూపం ధరించారా, నేను ఎప్పుడు చూడలేదే అన్నట్టు. అంతేగాని అమృతం మిస్ అయ్యని అనుకోలేదు శివుడు. విష్ణువు స్త్రీ రూపం ధరించగా చూడలేకపోయాను అనుకున్నట్టు చాలు. శివుడికి అమృతం ఎందుకు? ఆయనే అమృతం. విషాన్ని కూడా హరాయించుకున్న అమృత స్వరూపుడు. ఆయనకి ఏం కావాలా? ఏవి దేవతలకే తప్ప ఆయన ఒక్కడు తీసుకోలేదండి. అందరూ అన్ని పంచుకున్నారు. క్షీరసాగర సమయం, మదన సమయంలో అందరూ పంచుకున్నారు. ప్రతి పంచుకొని దేవత లేరు చూడండి. ఒక్క శివుడే ఏమీ పుచ్చుకోలేదు విషయం తప్ప. విషయం కూడా తన కోసం పుచ్చుకోలేదు, లోక రక్షణ కోసం. అంటే ఆయనకి ఏమీ అక్కర్లేదని అర్థం. లోకాన్ని రక్షించడానికి స్వీకరించారు కానీ ఆయనకి ఏమీ అక్కర్లేదు. ఆత్మారాముడు, పరమాత్ముడు. అయితే ఆయనకు ముచ్చటైన విషయం ఏంటంటే విష్ణువు స్త్రీ రూపం ధరించాడు. ఇది బాగుంది. అయితే నేను మిస్ అయిపోయాను అనుకున్నాను ఆయన. ఎలాగైనా చూడాలనుకుని వైకుంఠానికి వెళ్ళాడు శివుడు. ఆ వెళ్ళినప్పుడు వెంటనే విష్ణువు చక్కగా ఆహ్వానించి తమరు వైకుంఠానికి వచ్చారు సంతోషం అని కూర్చోబెట్టి, ఏమిటి ఇలా విచ్చేశారు అంటే, నేను విన్నదేంటంటే నువ్వు చాలా అందమైన స్త్రీ రూపం ధరించేవని విన్నాను, నేను చూడలేదు, నా కోసం ఒకసారి ధరిస్తావా అని అడిగాడు శివుడు. అప్పుడు విష్ణువు సిగ్గుపడి మాయమైపోయాడు. ఇదేమిటి, ఎక్కడికి వెళ్ళిపోయాడా అని చుట్టూ చూస్తున్నట్ట శివుడు. చూస్తూ ఉంటే వైకుంఠంలో ఒక అద్భుతమైన ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో ఒక స్త్రీ గోచరించింది. మహాయోగీశ్వర శ్రీమాన్ సర్వ సౌభాగ్య సుందర సర్వ సమ్మోహజనకం అవాంగ్మానస గోచరం యద్రూపం భవతోపాత్తం తమ్ మహ్యం సంప్రదర్శయ. నువ్వు ధరించినటువంటి ఆ మహాసౌందర్య రూపాన్ని చూడమని అన్నందుకు గాను ఇప్పుడు రూపం ధరించేటండి. ఆ రూపం ఎంత అందంగా ఉందో హయగ్రీవస్వామి సుమారు కొన్ని శ్లోకాలు వర్ణించాడు ఇక్కడ ఆ అందమైన రూపాన్ని. అది ఒక పారిజాత వృక్ష మూలంలో నిలబడి ఉందిట ఆ మోహిని. మునుపు కనిపించిన మోహిని వేరు, ఈ కనిపించిన మోహిని వేరు, రెండు స్వరూపాలు జాగ్రత్తగా ఇక్కడ పరిశీలించాలి. అందుకే మోహిని తత్వం గురించి ఎక్కువ ఆలోచించవలసిన అవసరం ఉంది. మనం సాధారణంగా అవతార కథలు వెళ్ళేటప్పుడు దాటేస్తాం మోహిని అవతారాన్ని, కానీ ఇక్కడ మాత్రం దాన్ని అమ్మ స్వరూపంగా చెప్పడం చేత దీని తత్వాన్ని ఎక్కువ మననం చేస్తున్నాం మనం. ఆ మోహిని బాలార్క పాటలాకార నవయవ్వన దర్పిత, బాల అర్క పాటలాకార, ఉదయ సూర్యుని వలె ఎర్రని కాంతులతో ఉంది అంటే సర్వారుణ అదే చెప్పడం. నవయవ్వన దర్పిత మన నిత్య యవ్వన మదశాలిని అంటామే, అలాగే నవయవ్వనంతో భాషిస్తూ ఉన్నది. అద్భుతమైన సౌందర్య విలాసంతో ఉన్నటువంటి ఆమెను చూసి శివుడు సమ్మోహితుడయ్యాడు. ఆ తర్వాత ఆ శివునకు ఆ మోహినికి అవతరించినటువంటి వాడు తత సముదితో దేవో మహాశాస్త మహాబల అనేక కోటి దైత్యేంద్ర గర్భ నిర్వాపణ క్షమ. ఇక్కడ చెప్తున్నాడు ఆ ఉభయులకి అవతరించినటువంటి మహానుభావుడే మహాశాస్త. అతన్నే శాస్త. శాస్త అంటే అర్థం శాసించువాడు. ఇది గురువుకి సంబంధించిన మాట. శాస్తారం ప్రణమామ్యహం అని శంకర భగవత్పాదుల గారు ఈయన గురించి స్తోత్రం రచించారు. శాస్త అంటే అయ్యప్పని మనం శాస్త అంట. అయ్యా అప్ప ఈ రెండూ కూడా పెద్దవారిని గౌరవంగా మాట్లాడే మాటలు. ఆర్య అనే శబ్దంలోంచి ఉత్పన్నమైనవి అయ్యా అప్ప కూడా. అయ్యా అప్ప అన్నప్పుడు గౌరవాధిక్యాన్ని సూచిస్తాయి. గురువుల్ని అయ్యా ఆర్య అనంట. కనుక శాస్త అనే మాటే లౌకిక భాషలోకి వచ్చేటప్పటికి అయ్యప్ప ఏంటంటే. కనుక పురాణాల్లో హరిహర పుత్రుల యొక్క కథ కనబడదు అని కొందరు సరిగ్గా పరిశీలించని వాళ్ళు మాట్లాడుతున్నా మనకు వినిపిస్తున్నాయి. కానీ బ్రహ్మాండ పురాణంలో ప్రమాణ వాక్యం ఇక్కడ కనిపిస్తున్నాయి. ధర్మశాస్త్ర యొక్క అవతారం ఇక్కడ చెప్పబడింది. అతని గురించి ఏం చెప్తున్నారంటే దైత్య శక్తుల్ని దునుమార్డానికి అవతరించినటువంటి వాడు. ఇక్కడ ఈశ్వరలీల కానీ విష్ణులీల కానీ లోకరక్షణ కోసం ఇవన్నీ లేకపోతే వారికి మోహాదులు ఉంటాయో చెప్పండి. ఇక్కడి వరకు చెప్పి ఇది అమ్మవారి యొక్క స్వరూపం అన్నాడు హయగ్రీవ స్వామి. ఇక్కడ మనం రెండవ మోహిని గురించి ఆలోచించాలి. మొదటి జగన్మోహిని, రెండవది శివమోహిని. ఇది నిజానికి పరమేశ్వరుణ్ణి మోహింపజేసే శక్తి ఎవ్వరికీ లేదు. ఆయన మోహాతీతుడు. ఆయన యొక్క శక్తి ప్రపంచాన్ని మోహింపజేస్తున్నది, కానీ ఆయన్ని మోహింపజేసేది ఎవరూ లేదు. అలాగ ప్రపంచాన్ని మోహింపజేసేవాడు ఒకడు ఉన్నాడు, కాముడు అని. వాడు శివుణ్ణి మోహింపజేద్దామని వెళ్ళాడు, ఏమయ్యాడు? తగలబడ్డాడు. అలాంటి పరమేశ్వరుణ్ణి మోహింపజేయగలిగే శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, ఒక్కరికి తప్ప, అమ్మకి తప్ప. అందుకు విష్ణువు శివుణ్ణి మోహింపజేసాడు అంటే విష్ణువు కూడా శివుణ్ణి మోహింపజేయలేడు. విష్ణు మాయ విశ్వాన్ని మోహింపజేయగలదేమో గాని శివుణ్ణి మోహింపజేయలేదు. అలాంటిది విష్ణుమోహంలో శివుడు పడిపోయాడా అంటే విష్ణువు అమ్మ గనక శివుడు ఆమెను చేపట్టాడు. అది ఇక్కడ అర్థం. అమ్మ రూపం అది, అమ్మ రూపం గనక, అమ్మ ఏ రూపం ధరించిన అయ్యవారిని. అందుక శివమోహిని స్వరూపాన్ని శివుడే చేపట్టాడు. అది దీని యొక్క అర్థం. ఎందుకంటే ఆ శివమోహిని అన్నది అమ్మ యొక్క అవతారం అని ఇందాక చెప్పాం కదా. అమ్మ యొక్క అవతారం అన్నప్పుడు అది అయ్యవారి యొక్క పత్నియే కదా, అది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. ఈ లోతుని పరిశీలించలేక సరిగ్గా కొందరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకు దీన్ని ఏం చేశాడంటే శ్రీ విద్యాధిదేవత అయినటువంటి ఆ మోహిని శివమోహిని ఆ రహస్యాన్ని శంకరుల వారు హరస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జనని పురాణారీ భూత్వ పురరిపుమపి క్షోభమనయత్ అది ఇప్పుడు చెప్పుకున్నది. పురరిపుమపి క్షోభమనయత్, పురరిపు అంటే అర్థమేమిటి, త్రిపురాసుర సంహారకుడైన శివుడు ఆయన్ను కూడా క్షోభమనయత్ కలవరపెట్టేట విష్ణువు, ఆయన మనస్సును కూడా ఆకర్షించి క్షోభ పెట్టగలిగాడు. ఎందువల్ల అంటే నిన్ను ఆరాధించడం చేత అన్నారు శంకరుల వారు, నిన్ను ఆరాధించడం చేత. ఎవరిని, పురరిపుమపి, ఆ మాట ఎందుకు వేశారండి శివుడికి, త్రిపురాసుర సంహారం చేసిన శివుడు కూడా నిన్ను ఉపాసించిన విష్ణువు మోహినిగా మారినప్పుడు ఆ మోహంలో పడ్డాడు. అది ఇక్కడ త్రిపురాసుర సంహార ప్రస్తావన ఎందుకు చేశారంటే, త్రిపురాసురు అంటే ఏమిటో కాదు, ఈ త్రిపురాలు అంటే స్థూల సూక్ష్మకారణ శరీరాలు, వీటి మోహంలో పడిపోయి ఎవడైతే ఉన్నాడో ఆ వాళ్ళందరూ త్రిపురాసురులే. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడిన దేహాత్మ భ్రాంతి తొలగడమే త్రిపురాసుర సంహారం. అసలు దేహాత్మ భ్రాంతి లేని పరమాత్మ అది చెప్పని ఇక్కడ. దేహాత్మ భ్రాంతి లేని పరమాత్మయే మోహిని దేహాన్ని చూసి మోహపడ్డాడు అంటే అర్థం ఏంటి, ఈ త్రిపురాలకు అతీతమైన త్రిపుర సుందరి ఆవిడ అది ఇక్కడ చెప్పదలుచుకున్నది. ఆ త్రిపుర సుందరి స్వరూపంతో ఆయన ఆకర్షితులయ్యాడనే విషయాన్ని అంత అద్భుతంగా ప్రస్తావించారు శంకర భగవత్పాదులు వారు. దానిని ఆ ఒక్క శ్లోకంలో ఇంత చరిత్ర ఉంది, అంటే లలిత ఉపాఖ్యాన అంశాన్ని, అమ్మ యొక్క రెండవ స్వరూపాన్ని శంకరుల వారు ఆ శ్లోకంలో మనకి నిక్షిప్తం చేసి సౌందర్య లహల్లో అందించారు. ఇక్కడ శివమోహిని, ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన మరొక అంశం ఉందండి. ఇన్ని లోతులున్నాయి కనుక ఇన్ని చెప్తున్నా. మొదటి నేను జగన్మోహిని చెప్పాను, అది వేరు, శివమోహిని వేరు. ఇది శివమోహిని, శివుడు మోహితుడైనప్పుడు ఇది వైష్ణవీ శక్తి అని తెలిసే ఆమెను చేపట్టాడు. ఇది అసురుల వంటి మోహం కాదు, శివుడు మోహించడం కనుక రెండిటికి పోలిక లేదు. మరొక విషయం ఉంది, శివుడు అంటే పరబ్రహ్మ, ఆయనని ఆకర్షించాలి అంటే పరబ్రహ్మ ప్రాప్తి, అది పొందాలి అంటే అమ్మ అనుగ్రహం వల్లనే అది సాధ్యమవుతుంది. అమ్మే ఆయన్ని చేపట్టింది, అమ్మని పట్టిన వారికి శివ సాయుధ్యం లభిస్తుంది, అది ఇక్కడ చెప్పడం. అందుకే శివుణ్ణి వశం చేసుకోవడం అంటే ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే అమ్మ అనుగ్రహం మనకు ఉండాలి, అది ఇందులో తెలుసుకోవాల్సిన మరొక అంశం కూడా. శివుడంటే బ్రహ్మము, బ్రహ్మప్రాప్తి కావాలి అంటే బ్రహ్మ విద్యా స్వరూపుణైన లలిత మహాత్రిపుర సుందరి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. ఈ బ్రహ్మ విద్య పొందిన వారికి మాత్రమే శివుడు వశ్యమవుతున్నాడు అంటే బ్రహ్మము లభిస్తున్నాడు అనేది దీని యొక్క వేదాంతమైనటువంటి పరమార్థం. ఇన్ని అర్థములు ఈ కథలో ఉన్నాయి. అందుకే ఈ దివ్య అంశం, అమ్మ యొక్క అశేషజన మోహిని అయినటువంటి స్వరూపాన్ని హయగ్రీవ స్వామి అమ్మ యొక్క రెండవ స్వరూపంగా చెప్పారు. ఈ సర్వజగత్ సమ్మోహిని అయిన జగదంబికని ఉపాసించిన వారు మోహం నుంచి బయటపడగలరు అనే విషయాన్ని ప్రస్తావించిన తర్వాత ఇంకేంటి వింటాను ఆయన అన్నాడు. ఆ అనడం ఎందుకంటే అవతల వాడికి ఎంత ఆసక్తి ఉందో తెలియడానికి మధ్యలో ఆపుతూ ఉంటారు చెప్తున్న వాళ్ళు. అయిపోయింది ఇంక వెళ్ళొచ్చా అన్నాడా వాడి శ్రద్ధ లేదని అర్థం. కానీ ఇంకా వినాలి అమ్మ యొక్క కథని. అందుకోసం తర్వాత వెంటనే ఈయన మూడవ తత్వం చెప్పాలి కదా, మూడవ యొక్క చరిత్ర. ఆ చరిత్రను వివరంగా నాకు చెప్తావా, ఏమని, భండాసురుణ్ణి సంహారం చేయడానికి అమ్మ అవతరించినది మూడవ స్వరూపం నిన్ననే మనం చెప్పుకున్నాం. మొదటిది ప్రకృతి, రెండవది మోహిని, మూడవది లలిత. ఈ లలిత అనేది ఎవరు అంటే భండాసుర సంహారం కోసం ఆవిర్భవించిన లలిత, త్రిపుర సుందరి ధరించిన మూడు స్వరూపములు. మొదటిది ప్రకృతి, రెండవది మోహిని, మూడవది లలిత మహాత్రిపుర సుందరి. ఆ తల్లి యొక్క తత్వాన్ని నేను సవివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు విశదంగా తెలియజేయమని ప్రార్థించాడు అగస్త్య మహాముని. హయగ్రీవస్వామి చెప్తున్నాడు, నాయన ఒకప్పుడు దక్ష ప్రజాపతికి అమ్మవారు సతీదేవిగా అవతరించింది. ఈ కథంతా మనం శివ కళ్యాణం పేరుతో మొట్టమొదటిగా చెప్పుకున్నాం కనుక విస్తారంగా వెళ్ళక్కర్లేదు. కానీ ఆ కథ దీనికి అనుబంధ కథ, క్లుప్తంగా దాన్ని స్పృశించాలి. దక్షుడికి శివుడంటే పడదు, ఎందుకంటే వాడి దౌర్భాగ్యం. శివుడంటే ఎవడికి పడదంటే అమ్మవారే చెప్తారు, ఎవడి నుదుట అశివం రాసి ఉంటుందో వాడికి శివుడంటే పడదు అని. అశివం అంటే అమంగళం, ఎవడికి అమంగళాలు రాసి పెట్టుంటాయో వాడికి మంగళస్వరూపుడైన శివుడంటే పడదు. అందుకు ప్రజాపతుల్లో ఒకడైన దక్షుడు శివుడంటే పడినవాడే, శివుణ్ణి అవమానించాలని యజ్ఞం చేశాడు, అక్కడి వరకు మనందరికీ తెలుసు. దాన్ని శిక్షించడానికి అమ్మ బయలుదేరారు. ఆ బయలుదేరి బుద్ధి చెప్పారు ఏమనంటే, యో యజ్ఞో యజ్ఞ భోక్తాయో యశ్చ యజ్ఞ ఫలం శివ యో యష్టా యో జగత్సృష్ట తం నిందసి దురాశయ. ఓ దుర్బుద్ధి కలవాడా, ఎవడు యజ్ఞస్వరూపుడు, ఎవడు యజ్ఞ భోక్తయో, ఎవడు యజ్ఞ ఫలప్రదాతయో, ఎవడు యజ్ఞ ఫలమో, ఎవడు యజ్ఞము చెయ్యువాడో, అన్నీ శివుడే. అలాంటి జగత్సృష్ట అయినటువంటి శివుణ్ణి నువ్వు నిందిస్తున్నావా? శివయిత్యక్షరద్వంద్వ సంమితం యస్య కీర్తనం స్మరతామత కైవల్యం తం నింద చిదురాశయ. శివ అనే రెండు అక్షరాలు కీర్తించినటువంటి వాడే సర్వ పాపముల నుంచి బయటపడుతున్నాడే, అలాంటి శివుణ్ణి నిందిస్తున్నావంటే నీకు వినాశకాలం వచ్చింది అని చెప్పి సతీదేవిగా తన దేహాన్ని అమ్మ విడిచిపెట్టింది. దాక్షాయణి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వచ్చినటువంటి వాడు వీరభద్రుడు. శివుని యొక్క జట నుంచి ఉద్భవించినటువంటి వీరభద్రుడు, 1000 చేతుల వీరభద్రుడు, భద్రకాళీ సమేతుడై వచ్చి దక్షయజ్ఞ విధ్వంసానికి ఆయన పూనుకున్నాడు. ఆ సమయంలో అడ్డుకున్నట్ట విష్ణువు, ఎందుకంటే యజ్ఞ రక్షకుడుగా అక్కడ ఉన్నటువంటి వాడు విష్ణువు. దానితో ఆయన అడ్డుకుని చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రాన్ని వీరభద్రుడు మింగివేశాడు. అంటే మింగిన వెంటనే ఆశ్చర్యపోయిన దేవతలందరూ, ఎందుకంటే తమకు యజ్ఞరక్షకుడుగా ఉంటాడు అనుకున్నటువంటి విష్ణువే తన యొక్క ఆ దివ్యమైనటువంటి చక్రం మృంగపడితే చూస్తూ ఊరుకున్నాడు అంటే వాళ్ళు ఏం చేయగలరు? దానితో ఆశ్చర్యచకితులు చూస్తున్నారు దేవతలు. అప్పుడు విష్ణువు చెప్తున్నాడు గొప్ప విషయాన్ని, నేను ఇంతవరకు యజ్ఞరక్షకుడిగా ఉన్నాను, ఎందుకంటే విష్ణువుగా నన్ను గౌరవించాడు ఇతడు, ఇతడే శివుడిగా నన్ను ద్వేషించాడు. విష్ణువుగా గౌరవించినందుకు ఇప్పటి వరకు రక్షణనిచ్చాను, శివుడిగా ద్వేషించినందుకు ఇంకా వీరభద్ర రూపంలో జరగవలసింది జరుగుతుంది అని చెప్పి వెంటనే ఆయన వీరభద్రుడితో చెప్తున్నాడు, నీ పరాక్రమం చాలా గొప్పగా ఉన్నది, చేయవలసిన పని నువ్వు చేసావు, అందుకు నువ్వు నిశ్చింతగా నిరాఘాటంగా వెళ్ళి ఇక్కడ దక్షయజ్ఞంలో ఉన్న దేవతను శిక్షించవచ్చు, దక్షుణ్ణి కూడా శిక్షించవచ్చు, శివద్రోహి అయినటువంటి దక్షుణ్ణి నువ్వు శిక్షించు అని ఆజ్ఞాపించాడు. నేను నీకు అనుమతిస్తున్నాడు, విష్ణువు అనుకూలించకపోతే వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చెయ్యలేడు, ఆ కారణం చేత వీరభద్రుడు ఇప్పుడు బయలుదేరుతున్నాడు. అంతేకాదు ఒక మాట అంటాడు, ఇప్పుడు నువ్వు నా చక్రం మింగివేశావు, ఏం పర్వాలేదు, తర్వాత నేను దాన్ని తెచ్చుకుంటానులే అన్నట్టు. ఎలా తెచ్చుకుంటాడు? వీరభద్రుడు ఎవరండి? శివుడే వీరభద్రుడు. శివుడి నుంచి వచ్చాడు అంటే దీపం నుంచి దీపం వచ్చినట్టు వచ్చినప్పటికీ ఆ తేజస్సేదా, నేను తర్వాత తెచ్చుకుంటాను తీరిగ్గా అన్నాడు. ఆ తర్వాత తెచ్చుకున్నది తీరిగ్గా ఏది అంటే అదే మనకి తర్వాత పురాణంలో చెప్పబడుతున్నది, విష్ణువు శివుని కోసం 1000 కమలాలతో అర్చన చేసేదని, 999 కమలాలు పూర్తయ్యేటప్పటికల్లో కమలం కనబడలేదంట, పూజ మధ్యలో లేవకూడదు గనక ఆయన తన నేత్రాన్నే తీసివ్వబోయాట, ఆయన పద్మాక్షుడని పేరు కదా, అందుకే తన నేత్రాన్నే తీసిద్దాం అనుకున్నట్ట. వెంటనే శివుడు ప్రసన్నుడై ఆయనకు సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. తర్వాత కదా ఆ సుదర్శన చక్రాన్ని నేను తిరిగి స్వీకరిస్తాను అని చెప్పడంలో అది విషయం. దాని తర్వాత ఒక మాట చెప్తాడు, అసలు నేనెవరో తెలుసా, వీరభద్రుడితో విష్ణువు చెప్పిన గొప్ప మాట అది, అందుకోసం దాన్ని ప్రస్తావించడం జరుగుతున్నది. నేనెవరో తెలుసా, నువ్వు ఏ పరమేశ్వరుడి నుంచి వచ్చావో ఆ పరమేశ్వరుని యొక్క శక్తికి ఆద్యాశక్తి అని పేరు. ఇక్కడ వివరిస్తున్నాడు చూడండి, ఆద్యాశక్తి, ఆద్యాశక్తి, ఆ ఆద్యాశక్తి మహేశస్య, ఆద్యాశక్తి మహేశస్య, అది చతుర్థాభిన్న విగ్రహ, అది 4 విధాలైనటువంటి స్వరూపాలతో ఉంటుంది ఆద్యాశక్తి. ఒక స్వరూపం ఏది అంటే కోపేచ కాళికారూప, కోపేచ కాళికారూప, కోపం వచ్చినప్పుడు ఆద్యాశక్తి కాళి. అలాగే సంగ్రామే, సంగ్రామంలో దుర్గా, సంగ్రామంలో దుర్గా స్వరూపంతో ఉంటుంది ఆసక్తే. భోగే భవానీ రూపాచ, భోగే భవానీ రూపాచ, భోగము అంటే ఇక్కడ అర్థం ఐశ్వర్యముడు. ఆ ఐశ్వర్యాలను ప్రపంచానికి పంచేటప్పుడు ఆసక్తిని భవానీ అంటారు. ఆ భవానీ స్వరూపంగా ఆ తల్లి అందరికీ అన్ని పంచుతున్నది. ఇలాగా 3 రూపాలు చెప్పాడు ఇక్కడ. ఏమని? కోపేచ కాళికారూప, కోపంలో కాళీ స్వరూపం, సంగ్రామంలో దుర్గా, అదేవిధంగా భోగే భవానీ రూప, పుంరూపాచ మదాత్మిక, అది చెప్పాడు ఇక్కడ. ఇది రహస్యమైన విషయం. ఇందాక చెప్పిన కథకి మరింత చక్కగా అర్థమవుతుంది మనకి. కోప రూపంలో కాళీ, సంగ్రామంలో ప్రతాప రూపంలో దుర్గా, భోగ రూపంలో భవానీ, పురుష రూపంలో నేను అన్నాడు ఇక్కడ. అంటే ఈశ్వరుని యొక్క ఆద్యాశక్తి యొక్క పురుష రూపమే విష్ణువు. అర్థమైంది కదా, అందుకు నేనే ఆ తల్లిని. ఈ శక్తి ఎవరిది? ఆద్యాశక్తి శివునిది. శక్తికి శివునికి భేదము లేదు సుమా, అది ఇక్కడ వివరం. ఇక్కడ అంతా కూడా శ్రీ విద్య బోధిస్తున్నాడు అనమాట. శివశక్తుల యొక్క ఏకత్వాన్ని ఇక్కడ తెలియజేసి శివునికి శక్తికి భేదం లేదు. అందుకు నేను శక్తి యొక్క పురుష రూపము అన్నప్పుడు శివునికి శక్తికి భేదం లేదన్నప్పుడు నాకు శివునికి భేదం లేదు, ఇది తెలుసుకో. ఎంత చక్కగా వివరించాడు చూడండి. ఈ శివ విష్ణువుల మధ్య భేదం లేదు అనేది అర్థమయ్యేటట్టు చక్కగా చెప్తాడు. అందుకు శివుని యొక్క శక్తియే విష్ణువు. అందుకు నేను ఆయన కలిసి జగత్తంతా నడుపుతున్నా, హరిహరాత్మకమైన జగత్తు. ఆయన నిందించినా నన్ను నిందించినట్టే, నన్ను నిందించినా ఆయన్ని నిందించినట్లే. కనుక శివనింద చేసిన వాడు నన్ను నిందించినందుకు ఆ ఫలితాన్ని ఇప్పుడు దక్షుడు అనుభవించాలి కనుక నువ్వు వెళ్ళవయ్యా అని ప్రేరేపించారు అక్కడ విష్ణువు. వెంటనే వీరభద్రుడు విజృంభించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు, దేవతలందరినీ శిక్షించాడు. ఆ తర్వాత జరిగిన అంశం ఏమిటి అంటే బ్రహ్మదేవుడు వెళ్ళి మొరబెట్టుకున్నాడు శివునితో, స్వామి నా పుత్రుడైనటువంటి ప్రజాపతి అయిన ఇతడు దక్షుడు దెబ్బతిన్నాడు, నువ్వు అనుగ్రహించాలి. అప్పటికి బోధించాడు నారాయణుడు, అయినా వినలేదు. మేమందరం కూడా నారాయణుడు వీరభద్రునికి చెప్పినటువంటి నీ తత్వాన్ని అర్థం చేసుకున్నా. ఆదిశక్తి మహేశస్య చతుర్ధ భిన్న విగ్రహ భోగే భవానీ రూపాస దుర్గా రూపాత సంగరే కోపేచ కాళికావేశ పుంరూపేచ మదాత్మిక. ఈ మాటలను మరొక్కసారి మననం చేసుకోండి. ఆ శక్తియే విష్ణు అనడం, ఇది శివకేశవుల మధ్య భేదం చూపరాదనే విషయాన్ని వ్యాసుడు ఎన్ని రకాలుగా చెప్తున్నాడో చూడండి. అంతేకాదు శక్తి శక్తిమతో భేదం కోజన ప్రతిపద్యతే. శక్తికి శక్తిమంతుడికి భేదం అనేది లేదు. వర్ణిశ్చ దాహికాయాస్త భేదకోను సమీక్షతే. అగ్నికి దాని యొక్క దహన శక్తికి ఏమైనా భేదం ఉందా అన్నాడు ఇక్కడ. ఇదే విషయం మనకు శాస్త్రంలో చంద్ర చంద్రికయోరివా అన్నాడు. చంద్రునికి దాని వెన్నెలకి ఎలాగైతే భేదం లేదో శివునికి శక్తికి అనగా విష్ణువునికి భేదం లేదు. ఈ విషయాన్ని అద్భుతంగా చెప్పాడు నారాయణుడు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు దక్షిణ యొక్క తల తగింది గనక యజ్ఞం సగంలో ఆగుతుంది. ఒక ప్రజాపతి తలపెట్టిన యజ్ఞం సగంలో ఆగిపోవడం వల్ల ప్రపంచానికి ప్రమాదం. లోకరక్షణ కోసమై నువ్వు అనుగ్రహించు, ఎందుకంటే నువ్వు వాడు చేసిన కర్మకి అనుగుణంగా కోపాన్ని ప్రదర్శించేవే కానీ కోపం నీ స్వభావం కాదు, శాంతమే నీ యొక్క స్వభావం. అందుకు శాంతస్వరూపుడవే నువ్వు, క్షమించి యజ్ఞాన్ని పరిసమాప్తి చేయమని బ్రహ్మదేవుడు ప్రార్థించేటప్పుడు అప్పుడు పరమేశ్వరుడు వచ్చి అనుగ్రహించాడు దక్షుడికి. అదే శిరస్సుని అనగా మేకతలకి ఆయన అతికించి యజ్ఞాన్ని పరిపూర్తి చేశాడు. తర్వాత పరమేశ్వరుడు వేదనతో సతీ వియోగంతో బాధపడుతూ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో తిరిగి అమ్మవారు మేనా హిమవంతులకి పుత్రికగా ఉద్భవించింది. ఈ చరిత్రంతా మనకు తెలిసింది. ఆ తర్వాత అనేక రకాల కైంకర్యాలు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలనుకుందామే. అనునిత్యము శివుని వద్దకు వెళ్ళి కైంకర్యం చేస్తోంది, తపస్సు చేసుకుంటుంది శివునికి పార్వతీదేవి. అలా ఉండగా మన్మథుణ్ణి దేవతలందరూ కొరిచారు. ఎందువల్ల అంటే తారకాసురుడనే ఒక రాక్షసుడు విజృంభించి ఉన్నాడు అతని కాసురి శక్తులతో. అలాగే అతడికి అను తోడుగా సూరపద్ముడు మొదలైన రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ సంహరించాలంటే శివశక్తుల ఏకస్వరూపుడైన ఒక మహానుభావుడు ఉద్భవించాలి. అదే కుమార సంభవం. దానికోసమే దేవతలందరూ కూడా శివశక్తులు ఏకం కావడానికై వారు మన్మధుణ్ణి పంపించారు. అది మనకు తెలిసిన విషయమే. ఆ మన్మధుడు అక్కడికి బయలుదేరాడు. అప్పుడు శివుని యొక్క కంటి మంటల్లో కాలిపోయాడు శివుడు, అంతర్ధానం అయిపోయాడు అక్కడ. ఇంకా పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలు కథ మొదలవుతోంది అనమాట మనకి. ఎప్పుడైతే మన్మధుడు తగలబడిపోయాడో ఆ తగలబడిపోయినటువంటి బూడిదంతా కూడా అక్కడ ఉంది కండి, మన్మధుడు తగలబడినటువంటి బూడిద భస్మం. అయితే శివుని యొక్క గణాలు చాలా ఉన్నాయి. ఆ గణాల్లో చిత్రకర్మ అనే ఒక గణపతి ఉన్నట్ట. గణపతి, గణపతి అంటే వినాయకుడు అని కాదు ఇక్కడ అర్థం. అనేక గణములు శివుని వద్ద ఉంటాయి. కొన్ని గణములకు ఆయన అధిపతి. అలా ఒక గణములకు అధిపతి అయినటువంటి చిత్రకర్మ అనేటటువంటి వాడు చిన్నగా వెళ్ళి ఆ భస్మాన్నంతటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక రూపం చేసేటండి, బొమ్మ చేసేట. బొమ్మ చేయడమే కాదు, దానికి ప్రాణం పోసేట. వాడు శక్తిమంతుడు. శివుని దగ్గర ఉన్న ప్రమథలు ఎటువంటి శక్తులు అంటే సహస్రాది సహస్రతో ఏ రుద్రాది భూమ్యాం అని వర్ణిస్తారు. ఈ ప్రమథుల గొప్పతనం మనకి భారతంలో కృష్ణుడు వర్ణిస్తాడు, అదేవిధంగా వ్యాసుడు వర్ణిస్తాడు. ఈ ప్రమథులు, ప్రమథులు అంటే ఎవరో కాదు, ప్రమథనం. మథనం అంటే మార్పు చేయుట అని అర్థం. మార్పు చేయుట, ఎంత మార్పు చేస్తారంటే ఇది వరకు దాని స్వరూపం అది అని తెలియనంతగా మార్పు చేస్తారట. అలా మారిపోతుంది ఈ ప్రపంచంలో. మార్పు కనిపిస్తుంటుంది. ఇంతింతున్న పిల్లవాడు కొన్నేళ్ల తర్వాత చూస్తే గడ్డాలతో ముసలివాడి కనిపిస్తాడు. ఇంత మార్పు ప్రతి అణువులోనే జరుగుతుంది, సృష్టిలో ప్రతి చోట జరుగుతుంది. ఇలాగా సృష్టిలో మార్పుని చేసేటువంటి ఈశ్వర శక్తులనే ప్రమతులు అని అంటారు. ఈ ప్రమతులు ఏం చేశాడంటే వీడికి ఒక రూపాన్ని ఇచ్చాడు, ఇచ్చి వాడికి ప్రాణం కూడా పోశాడు. వెంటనే ఒకటి తయారయ్యాడు, మన్మథుడిని జీవుడు గతి వదిలేద్దాం, మన్మథుడి దేహం గతిది చాలా జాగ్రత్తగా ఈ కథ పట్టి వినకపోతే కొన్ని ప్రమాదాలు ఉంటాయి, అర్థం చేసుకోలేక దురన్వయాలు వస్తాయి. మన్మథుడి యొక్క తగలబడిపోయిన దేహపు బూడిద నుంచి వీడు తయారయ్యాడు ఒక బొమ్మ, అది ఈయన తయారు చేశాడు. చిత్రకర్మ, వాడి పేరే చిత్రకర్మ. చిత్రకర్మ అంటే ఆశ్చర్యమైన పనులు చేసేవాడు అని అర్థం. ఆశ్చర్యమైన పని చేశాడు. ఆ చేసి ఎప్పుడైతే ఆ బొమ్మకి ప్రాణం పోసాడో అది కదిలిందండి, కదలగానే వీడు మన్మథుడు కాడు, అది గుర్తుపెట్టుకోండి. దేహం వేరు, జీవుడు వేరు. ఈ దేహంతో ఈ జీవుడికి అనుబంధం ఉన్నప్పుడు నాది అని క్రమంగా నేను అని అనుకుంటున్నాం, కానీ ఒక్కసారి దీంతో డిటాచ్ అయిపోయాక ఇది నేను కాదు, ఇది తగలబెట్టాల్సిందే అంతే కదా. ఇప్పుడు వీడు తగలబడ్డాడు, కనుక ఇప్పుడు తయారైన వాడు వేరేవాడు, వీడు మన్మథుడికి సంబంధం లేదు. మన్మథుడి దేహపు బూడిద నుంచి తయారైన వాడు అంతే కదా. మన శరీరం నుంచి రాగా పోయిన తర్వాత ఈ చర్మం అక్కడ ఉంటుంది. ఉదాహరణ చెప్తున్నా మీకు అర్థం చేసుకోవడానికి, శరీరం విడిచిపెట్టేశాం, అలాగే శరీరాన్ని విడిచిపెట్టేసి బయట వదిలేస్తే వాడు పోతాడు ఏ లోకానికో, కానీ దేహాన్ని అలా విడిచిపెడితే దాని నుంచి పురుగులు పుడతాయా లేదా? ఆ పురుగులు నీ వాడా కాదు కదా. ఇది అర్థం చేసుకోండి, దేహానికి జీవుడికి ఉన్న భేదం అర్థం చేసుకోవడానికి ఇంత. అదేవిధంగా ఇక్కడ వీడి యొక్క భస్మ రాశి నుంచి తయారు చేసినటువంటి వాడిని చూసి మురిసిపోయాడు ఎవడు చిత్రకర్మ, ఎందుకంటే తాను చేసిన బొమ్మ మీద తనకు మమకారం ఉంటుంది. ఇంకోటి అనుకున్నాడు, వీడికి శక్తి ఇస్తే చాలా బాగుండు అని మళ్ళీ అనుకున్నట్ట. మంచి శక్తి ఇద్దాం, ఎందుకంటే తాను చేసిన వాడు శక్తివంతుడు అయితే బాగుంటుంది. కానీ వాడిని దగ్గరికి పిలిచి శివమంత్రముని ఉపదేశం చేసేట, రుద్రమంత్రాలు ఉపదేశం చేసి, నాయన నువ్వు బాగా జపించు, సాధన చే, పరమేశ్వరుడు దయామయుడు, తప్పకుండా నువ్వు చేసిన సాధనకి తగ్గ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పగానే అతడు ననామ శతసో రుద్రం శతరుద్రమనం జపన్, అతడు దాన్ని అనుష్ఠానం చేశాడు. ఇప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించి అతడికి అద్భుతమైన శక్తులు కొందించాడు. ఆ అద్భుత శక్తులతో అతడు విజృంభించాట, అతని స్వరూపం ఒక్కసారి భయంకరంగా మారిపోయింది. అది చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి, ఎప్పుడైనా ఎవరినైనా సృష్టి చేసి నేను చెయ్యాలి, ఇదేమిటి చిత్రమైన సృష్టి అని భండ భండ అన్నట్టాడు. భండితి భండితి అన్నాడు ఇక్కడ. భండ అంటే ఆశ్చర్యం, ఆశ్చర్యం ఆశ్చర్యం అన్నాడు అక్కడ. అప్పుడు చిత్రకర్మ చూసి, ఏం పేరు పెడదామా అనుకున్నాను, నువ్వు అన్న పేరు పెడుతున్నాను వీడికి అన్నాడు. ఏమని? భండ అని పెట్టాడు వాడికి, భండ అని పేరు పెట్టాడు ఎవడికి, వాడికి ఆ తయారైనటువంటి వాడికి వచ్చిన పేరేమిటి? భండ. వాడికి ఎప్పుడైతే తీవ్రమైన శక్తి వచ్చిందో ఆ శక్తితో 10 మందిని హింసించాలని బుద్ధి పుట్టింది వాడికి. ఆ బుద్ధి ఎవడుకుంటుందో వాడిని రాక్షసుడు అంటారు, ఇంకోటి కాదు. అందుకే భండగాడు ఇప్పుడు ఏమయ్యాడు? అసురుడయ్యాడు. ఇప్పుడు వాడు పూర్తి పేరేమైంది? భండాసురుడు. వాడు తయారయ్యండి, ఇది భండాసుర ఉత్పత్తి. ఇది చాలా అద్భుతమైన, దీనిలో మళ్ళీ సంకేతవాదాలు చాలా ఉన్నాయి. ఈ సంకేతవాదాలని నెమ్మది నెమ్మదిగా నేను వివరిస్తాను మీకు. సింబాలిజం అంటారే, ఇవన్నీ కూడా ఆత్మతత్వావిష్కరించు. పురాణ కథలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఒకవైపు చూస్తే ఆశ్చర్యం వేస్తాయి, ఇదేమిటి ఆ బూడిదు తయారు చేయడం ఏంటి, దాని నుంచి ఒక రాక్షసుడు రావడం ఏంటి, శివుడు కంటి మంటల్లో కాలిపోయిన బూడిద వల్ల రాక్షసుడు వచ్చి వాడు ప్రపంచాన్ని బాధపెట్టాడు, అంటే శివుడి వల్లే జరిగింది కదా ఇది అనే దురభిప్రాయాన్ని కూడా మనం వచ్చేస్తాం. ఇవన్నీ తొందరపాటు పనులు, ఎందుకంటే మనం సరిగ్గా వినం. పురాణ కథలు అంటే కొనకడానికి బాగుంటుందని మనం వచ్చే ముసలమ్మలే చాలా మంది ఉంటారు, కానీ ఇది ఆలోచించి తెలుసుకోవలసినది. బుర్రని అప్లై చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ వాళ్ళ కోసమే నేను ఇక్కడ చెప్తున్నాను, ఆలోచించగలిగే వాళ్ళ కోసం. ఆలోచించలేని వాళ్ళని ఆలోచింపజేయాలని వృధా ప్రయత్నం చేసి వాళ్ళకు అర్థమయ్యే స్థాయిలో నేను దిగిపోయి పురాణ కథను గెలిచే ఉద్దేశం నాకు లేదు. మీరే ఎదగండి, ఇందులో ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నిజంగా అమ్మ భక్తులైతే అమ్మ తత్వం తెలుసుకోవడం తపన ఉంటాయి. నిన్ననే చెప్పాను కదా, కుంకుమ పూజలు చేసేసి మాకు పుణ్యాలు వచ్చేస్తున్నాయని తృప్తిపడిపోయడానికి లలిత ఉపాఖ్యానం అక్కర్లేదు. అమ్మ యొక్క తత్వం తెలుసుకోవడానికి కథారూపంతో ఎంత అద్భుతమైన అంశాలను ఇక్కడ ఇస్తున్నాడు. ఇందులో అంతా సంకేతవాదమే, ఒక్క చిన్న సూచన ఇక్కడ ఇస్తానని మీకు ఇంకా అర్థమవుతుంది. మన్మథుడు శివుడి దగ్గరికి వచ్చినప్పుడు శివుడు దేన్ని తగలబెట్టాడు? మన్మథుడి దేహాన్ని తగలబెట్టాడు. దేహమే అది, దేహం తగలబెట్టబడింది. దేహం పూర్తిగా తగలబెట్టబడింది అంటే బూడిద మిగిలింది, ఆ మిగిలిన బూడిదలోంచి వీడు పుట్టాడు. దీని అర్థం ఏంటంటే దేహాత్మ భ్రాంతయే భండాసురుడు అనే ఒక సంకేతవాదం ఇస్తున్నాడు. దేహము నేను అనుకోవడం అనేటువంటి దౌర్భాగ్యం ఉందే, అదే అజ్ఞానం. అది ఎంత చెప్పినా పోదు. ఈ దేహం నేను కాదు అని తెలియాలి అంటే ఎంత సాధన చేయాలండి. బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని, మూడు నామాలున్నాయి. బ్రహ్మగ్రంథి విభేదనం జరిగితేట ఈ స్థూల శరీరం నేను కాదు అని స్పృహప్పుడు కలుగుతుంది. విష్ణుగ్రంథి విభేదనం జరిగితే సూక్ష్మ శరీరము నేను కాదు అని జ్ఞానం కలుగుతుంది. రుద్రగ్రంథి విభేదనం కూడా జరిగిపోతే కారణ శరీరం కూడా నేను కాదు, స్థూల సూక్ష్మ కారణాలకు కూడా అతీతమైన బ్రహ్మమే నేను అని తెలుస్తుంది. అదే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం తెలుస్తుంది. కనుక త్రిపురములకు అతీతమైన ఆ అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానమే త్రిపుర సుందరి తత్వమని అర్థమవుతుంది. అందుకే ఈ దేహాత్మ భ్రాంతి తత్వాన్నే భండాసురుడిని చూపిస్తున్నారు ఇక్కడ, వాడిని నశింపజేస్తుంది ఇప్పుడు అమ్మవారు. అది తర్వాత చరిత్రకి మీకు అర్థం చేసుకోవడానికి చిన్న సంకేతవాదం. పురాణంలో సంకేతవాదం ఎంత అద్భుతంగా ఉంటుందో. అలాగే ఇంకా అర్థం చేసుకోవాలంటే వీడి బండ, బండ అని సంస్కృతంలో నొక్కేం కానీ తెలుగులో చెప్తే బండ, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. బండ, బండతనము అంటే అజ్ఞానమే, మొద్దుబారుడు తనము. కొంతమందికి చూడండి ఎంత చెప్పినా కదలదు, ఎంత చెప్పినా. ఉదాహరణకు దున్నపోత వెళుతూ ఉంటే కారు హారం ఎంత మోగిందో అది కదలదు. వీడు తప్పుకోవాలి, వీళ్ళు తప్పుకోదు. ఎందుకంటే బండ, కరడుగట్టిన తమోగుణ రజోగుణాలే బండతనము. మరొకటి వాడి కౌంటర్ లలిత, చూడండి ఆ సంకేతం. లలిత, లలిత అంటే సౌందర్యవతని, సుకుమారి అని అర్థం. వీడు బండగాడు, అది సుకుమారి. ఎంత తేడా. సుకుమార సెన్సిటివ్నెస్, అది చైతన్యం యొక్క లక్షణం. చైతన్యం అది, జ్ఞానమే లలిత, అజ్ఞానమే బండ. అది ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. ఆ పేర్లలోనే అద్భుతమైన సంకేతవాదం చెప్తారు. ఎంత గొప్ప సంకేతాలు కనిపిస్తాయంటే ఇక్కడ నుంచి మీకు బోల్డ్ రాక్షసుల పేర్లు కనబడతాయి చాలా చక్కగా. ఈ రాక్షసుల పేర్లన్నీ కూడా సంకేతవాదాలు. చిట్ట చివరికి కథ జరిగిందా లేదా అనే డౌట్ పుట్టేటంత సంకేతవాదాలు ఉన్నాయి. పైగా ఈ రాక్షసుల పేర్లన్నీ అడ్రస్లు మన దగ్గరే ఉన్నాయి. భండాసురుడు కేరా మనమే, మనలోనే ఉన్నాడు వాడు కూడా. ఒక్కడున్నాడు అంటే వాడికి తోడు బోల్డ్ అంతమంది ఉంటారంతే. మీరు ఒక్క మాలిన్యం ఒక చోట వదిలిపెట్టి వెళ్ళిపోతే కొద్దిసేపటికి వచ్చి చూస్తే దాని చుట్టూ బోల్డ్ పురుగులు ఉంటాయి అంతే. అసుర ప్రవృత్తి ఆ మాత్రం ఉంటే దాన్ని ఆధారం చేసుకుని బోలుడు అసురు ప్రవృత్తులు పుడతాయి. అందుకు ఇక్కడ భండాసురుడు తయారయ్యాడండి. ఈ తయారయ్యేటువంటి భండాసురుడు వాడు ఒక్కడే ఉన్నాడు, వాడికి ఏం తోచట్లేదు. దానితో ఏం చేశాడంటే వాడి నుంచి మరో ఇద్దరిని ఉత్పన్నం చేసుకున్నాడు వాడు. వాడి నుంచి వచ్చారు ఇద్దరు. వాళ్ళిద్దరు ఎవరు అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాడికి తమను ప్రోత్థితో దుష్టో విశుక్రో నామ దానవ, తమను ప్రోద్ధితశ్చాన్యో విషంగో నామ వీర్యవాన్. ఇద్దరు పుట్టుకొచ్చారు వాడికి, విశుక్రుడు విషంగుడు. మీకు లలిత సహస్రం కొంచెం కొంచెం గుర్తొస్తూ ఉంటుంది కొనక్కుండా వింటే. అందులో చెప్పబడుతూ ఉంటుంది కదా విశుక్ర ప్రాణహరణ విషంగ ఇచ్చారు శబ్దములు. విశుక్రుడు విషంగుడు ఎవరంటే వీడి తమ్ముళ్ళు అనమాట. భండాసురుడికి ఇద్దరు సోదరులు ఉత్పన్నమయ్యారు. అంతేకాదు ఒక చెల్లెలు కూడా పుట్టింది రండి, ధూమిక అని ఒక చెల్లెలు. విశుక్రుడు విషంగుడు ధూమిక వీళ్ళు ఉత్పన్నమయ్యారు. ఆ ఇద్దరు అన్నదమ్ములతో వీడు ఎలా ఉన్నాడో ఒక వర్ణన చేశారండి. ఎంత అద్భుతంగా చెప్తాడు ఇక్కడ వ్యాసదేవుడు. పాపలోభాభ్యాం మహామోహ ఇవోద్ధత అన్నాడు ఇక్కడ. మహామోహానికి పాపము లోభము పక్కనున్నట్లుగా భండాసురుడికి విశుక్రుడు విషంగుడు ఉన్నారు అన్నాడు ఇక్కడ. అంటే పాపంతో లోభంతో కూడిన మోహం వలె ఉన్నాడు అన్నాడు ఇక్కడ. ఇది ఈ సంకేతం ఇక్కడ ఇచ్చారు వ్యాసదేవుడు. దీని నుంచి జాగ్రత్తగా గమనించాలి. భగవద్గీత సారాంశం, వేదాంతం యొక్క సారాంశం, రామాయణ భారతాల సారాంశం, లలితోపాఖ్యాన సారాంశం ఒక్కటే. భారతీయ గ్రంథాలన్నీ ఒక్కటే తెలియజేస్తుంది. ఏమిటి తెలియజేస్తుందంటే మోహనాశనం, జ్ఞానప్రాప్తి. భగవద్గీత అంతా విన్నాక అర్జునుడు ఏమన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాడు. మోహం పోవాలండి. మోహం, దేవీ మహాత్మ్యం గ్రంథం ఎందుకు పుట్టింది? మేము మోహంతో బాధపడుతున్నా ఎలా బయటపడతామని సురధుడు సమాధి సుమేధను ఆశ్రయిస్తే మోహనాశిరైన జగదంబిక తత్వాన్ని బోధించారు. భగవద్గీతకి ఏది లక్ష్యమో, దేవీ మహాత్మ్యానికి ఏది లక్ష్యమో, దీనికి అదే లక్ష్యం మోహనాశనం. మోహం అంటే ఒకదాన్నొకటి అనుకోవడం. నేను కాని దానిని నేను అనుకోవడమే మోహం. ఇంత ఇంకేముందండి. నేను కాని మేనుని, ఆ మేనుతో ఏర్పడిన వాటిని నేను అనుకుని మమయకం చెందిపోవడమే మోహం. ఇది మనకి ఈ ఈ జన్మలో అలవాటు కాదు, అన్ని జన్మల్లో ఇదే అలవాటు. ఇప్పుడు కొత్తగా చెప్తే
తెలిసేది కాదు. ఇది అన్ని జన్మల్లో ఇదే అలవాటు అయిపోయింది కనుకనే నువ్వు దేహం కాదురా అని చెప్తే అర్థం కాదు మనకి. ఇదేంటంటే నేను దేహం అనేది చక్కగా అనుకుంటూ ఉంటే నువ్వు దేహం కాదని చెప్తాడేమిటి అనిస్తుంది. ఎందుకంటే ఏ దేహం ధరిస్తే అది నేను అనుకోవడం మనకు అలవాటు. ఇప్పుడు మానవ దేహం ధరించాం కదా మానవులు అనుకుంటాం, తర్వాత జన్మలో ఏ వరాహ దేహం ధరిస్తే అదే నేను అనుకుంటాను, ఎందులో దూరితే అదే నేను అనుకోవడం మనకు అలవాటు అండి. ఏం చేస్తారు, దీనికి ఒక మంచి కథ చెప్తారు. ఒక ఆయన పెద్ద జ్యోతిష పండితుడు, ఎంత పండితుడు ఏంటి, ఏం లాభం, ప్రారంభం ఒకటి ఉంటుంది కదా, పాండిత్యం వేరండి, జ్ఞానం వేరండి, పుణ్యం వేరండి. అలాంటి ఒక పండితుడు, ఆయన జ్యోతిష్ శాస్త్రవేత్త, ఆయన చెప్పేట నేను త్వరలో చచ్చిపోతున్నాను రా అన్నాడు కొడుకుతో. తర్వాత నా జన్మ పంది జన్మ అన్నాడు. అందుకు పంది జన్మ అంటే అసహ్యం కదా. నువ్వు ఒక పంచే, నేను ఫలానా మురికి కాలువ దగ్గర ఒక పంది 10 పిల్లలను కంటుంది, అందులో చాలా చాలా పందిగా నేను పుడతాను, నువ్వు ఆ పుట్టిన వెంటనే నన్ను కత్తి నరికేయ్య కట్టింది. ఆయన తప్పకుండా పనిచేస్తాను అన్నాడు పితృభక్తుడు. అందుకు నరకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ తండ్రి పోయాడు. ఆ తర్వాత ఆ మురికి కాలువ దగ్గర కత్తి పట్టుకుని రెడీగా ఉన్నాడు. పంది ఈనిందండి, 10 పిల్లల్ని కన్నది, అందులో చాలా చాలా పంది పుట్టింది. వెంటనే తీసేట్టు చంపుతానండి, వెంటనే అది గట్టిగా ఘోషించి చంపక చంపకన్నది. నువ్వే చెప్పుగా చంపవనంటే ఆ దేహంతో ఉన్నప్పుడు ఈ దేహం అసహ్యం అనుకున్నాను, ఈ దేహం వచ్చాక ఈ దేహం నాకు చాలా బాగుంది ఇప్పుడు ఉండేదండి. ఇది పంది మాట్లాడుతుందా, వీడికి అర్థమవుతుందా అని దిక్కుమని ప్రశ్న వేయొద్దు. దీనిలో అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఏ దేహంలో దూరితే అది నేననుకోవడం మనకు అలవాటు. ఇదండి, దేహం పోతే మోక్షం వస్తుంది. మరి దేహం పోతే మోక్షం వస్తే చచ్చిపోయిన వాళ్ళందరూ మోక్షం పొందారంటే, చచ్చిపోయిన వాళ్ళకి స్థూల దేహమే పోయింది కనుక రెండు దేహాలు సూక్ష్మ కారణ దేహాలు. అదే ఆ విచారం జరగాలి. అందుకే చెప్పుకోవడం ఒట్టి పురాణ కథ కాదు ఇది. లేకపోతే శ్రీ విద్యని శంకరుల వారు పట్టుకున్నారు, ఎందుకంటే ఆత్మవిద్య కనుక. శ్రీ విద్య అంటేనే ఆత్మవిద్య, లలితమ్మ అంటేనే ఆత్మవిద్య, బ్రహ్మ విద్య. అందుకు దీని గురించి చెప్తే ఇదే చెప్పాలి. అంతేగాని మీకెక్కడ అర్థం కాదో అని నేను అవస్థ పడిపోయి అదేమీ చెప్పకుండా కథల్లోకి వెళ్ళిపోతే మీరు చెప్పడలు కొడతారు, నేను సంతోషిస్తే ఏమిటి ప్రయోజనం? కానీ నాకు తెలుసు గ్రహించగలిగే ఉత్తములు గుంటూరులో ఉంటారు, అలాంటి సంస్కారంతో పండితులు మీకు ఎన్నో జ్ఞానములు ఇచ్చారు, అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక నేను విషయాలన్నీ ప్రస్తావిస్తున్నా. మొత్తానికి దేహాత్మ భ్రాంతి అంటే ఇదండి. ఈ విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం. అందుకు మహామోహం అంటే అది. ఏమని, ఈ నేను కాని దానిని నేను అనుకోవడమే మోహం. అది పోగొట్టుకోవడానికి అర్జునుడంతటి వాడికి 18 అధ్యాయాలు పరమాత్మ వచ్చి చెప్పి విశ్వరూపం చూపించాల్సి వచ్చింది, అవునా లేదా? ఆ మోహానికి తోడుగా పాపము లోభము ఉన్నట్లుగా భండాసుడికి తోడుగా విశుక్రుడు విషగ్రుడు ఉన్నారు. ఏ ఉపమానం ఎందుకు వాడేదా ఇదా అని మనం తీసుకోవాలి. నిప్పుకి తోడుగా కర్రలు ఆజ్యము ఉన్నట్లుగా ఉపమానం వాడచ్చుగా. ఇదే ఎందుకు వాడాడు అంటే తాను చెప్పదలుచుకున్న ఆత్మజ్ఞాన సంకేతం వ్యాసుడు ఇక్కడే చెప్తున్నాడు మనకి. కనుక మహామోహానికి పాపము లోభము ఉన్నట్లుగా, పాపం లోభం ఉన్నాయనుకోండి ఎప్పుడు మోహంలోనే ఉంటామని జ్ఞానంలోకి వెళ్ళము. పాపాచరణ దోషం, పాపాలు చేయడం. అలాగే లోభం, లోభం అంటే దాచిపెట్టుకోవడం, నాది కానిది నాకు రావాలనే కోరిక, నా దగ్గర ఉన్నది నా దగ్గరే ఉండాలనే కోరిక పేరు లోభం. వాటి కోసం చెయ్యరానివి చేయడం పాపం. ఈ రెండు దేనివల్ల చేస్తున్నాం? నేను కాని దాన్ని నేను అనుకోవడం వల్ల కదా చేస్తున్నాం. అందుకు మహామోహానికి పాపలోభాలు ఉన్నట్లుగా విశుక్రుడితో విషంగుడితో భండాసురుడు ఉన్నాడు అన్నారండి ఇక్కడ. అంత చక్కగా చెప్పారు. ఆ తర్వాత వాడికి ఒక అద్భుతమైన రథం వచ్చింది. ఆ రథం పేరు ఆభీల రథం. ఆభీలం అనేటువంటి రథం వచ్చింది. ఆభీలం అంటే టెర్రర్ చేయడం అంటే, అంటే భయపెట్టడం, 10 మందిని భయపెట్టే స్వభావం అది. ఇక్కడ భయం అనేది మోహం వల్లనే కలుగుతున్నది కదా, అందుకే భయం అక్కడ ఆభీల రథం అది. వాడు తయారయ్యారు. వాడు తయారైన వెంటనే రాక్షసులు అందరూ వచ్చారు అక్కడికి. ఎందుకంటే వాళ్ళకి ఇన్నాళ్ళకు దిక్కు కనబడింది. వాళ్ళకి ఉన్నాడు తారకాసురుడు ఎలాగో ఒకడు. అయ్యే ఈ దేవతలకు ఇదేనా పాపం, చక్కగా ఉంటున్నారు అనుకుంటూ ఉంటే రాక్షసుడు తయారవుతాడు, వాళ్ళకి క్షేమంగా ఉంచుకున్నాడు. ఇప్పుడు తారకాసురుడు ఉన్నాడు, వాడు చాలకుండా వీడు కూడా తయారయ్యాడు కొత్తగా. అసలు తారకాసురుడి బాధ దేవతలకు ఎందుకు వచ్చింది అనే రహస్యం అద్భుతంగా మనకి దేవీ భాగవతం చెప్తుంది. ఎందుకు వచ్చింది అంటే ఈ దేవతలందరూ దక్షయజ్ఞంలో పాల్గొన్నట్ట. ఎందుకంటే పవర్లో ఉన్నాడు దక్షుడు, ఎందుకైనా మంచిది వెళ్ళి పాల్గొనడం మంచిది అనుకున్నట్ట. ఇప్పటికీ అలాంటి జరుగుతుంటాయి. పవర్లో ఉన్నవాడు చెడ్డవాడిని తెలిసి కూడా వెళ్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎందుకు, పదవిలో ఉన్నాడు కదా. ఇవే కదలండి పురాణాలు, ఏమి ఆడలేదు. అందుకే నిలిచిపోయి ఇప్పటికీ పురాణాలు ఎంతమంది నాటకులు తయారైనా పురాణ కథలు నిలిచిపోయి. ఎందుకంటే ఇవే కథలు. అప్పుడు భండాసురుడికి మిడిగుడ్లు కూరలు ఉన్నాయి, ఇప్పుడు భండాసురుడు చాలా మంది ఉన్నారు కానీ కూరలు మిడిగుడ్లు లేవంటే అదే కథలు. పదవిలో ఉన్నాడు, పవర్ లో ఉన్నాడు కనుక ప్రజాపతి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు వీళ్ళందరూ. అప్పటికి దధీతురాడు మహర్షి శివుల్లోని యజ్ఞానికి ఉండకూడదని చెప్పారు వెళ్ళాడు వాళ్ళు. ఎందుకంటే పవర్ లో ఉన్నాడు దేనికైనా పనికి మాకు తెలుసు, కానీ పదవిలో ఉన్నాడంటే దాని ఫలితంగా ఒక దుష్ట కార్యం చెయ్యడమే కాదు, ఆ కార్యంలో పాల్గొన్నా ఆ కార్యాన్ని చూసి చప్పట్లు కొట్టినా వాడికి దుష్ఫలితం తప్పదు. అందుకోసం ఆ దేవతలందరికీ తర్వాత తారకాసుడి చేతులు బాధలు అనుభవించారట. ఇది విషయం చెప్పండి చూడండి, అసలు శక్తులు మన మీద చెలాయిస్తున్నాయి అంటే నీలో ఏదో లోపిస్తేనే వాళ్ళు విజృంభించారు. నీలో ఏం లోపించింది? పవిత్రత లోపించింది, ధర్మం లోపించింది, తపస్సు లోపించింది. ఈశ్వర ద్రోహం అయినటువంటి కర్మలో పాల్గొన్నందుకు దేవతలందరూ దరఖాస్తులు బాధపడ్డారు. అది అక్కడ ఆక్కుండా ఇక్కడ దాకా తెచ్చింది చూడండి. వీడు తయారయ్యాడు ఇప్పుడు కొత్త పీఠ. వీడు ఒక చిత్రమైనటువంటి రాక్షసుడు, వీడిని చూడగానే రాక్షసులకు ధైర్యం వచ్చింది. మరొకరు దొరికాడు పెద్దతోడు, మరి ఈయన గారికి ఒక పెద్ద పట్టణం కట్టాలి, రాజుని చేయాలి. శుక్రాచార్యులు వచ్చాడు, ఈయన గారికి పట్టాభిషేకం ఏం చేస్తానన్నాడు. మరి రాజధాని ఉండాలి కదా అంటే రాక్షసు శిల్పి అయిన మయుడు వచ్చాట. ఈయనకు అద్భుతమైన నగరాన్ని నేను నిర్మాణం చేస్తాను అన్నాడు. మహేంద్ర పర్వతోపాంతే శూన్యకం నామ పట్టణం, మహేంద్ర పర్వతం ఒక పర్వతం, ఆ పర్వత ప్రాంతానికి దగ్గరగా ఒక పట్టణం నిర్మించాట. దానికి ఏం పేరు పెట్టాలని ఆలోచించాడు, మంచి పేరు పెట్టాడు, శూన్యక పట్టణం. ఈ పేరులోనే చూడండి సజెషన్ ఉంది, నేను తత్వాలను తర్వాత మీకు తెలియజేస్తాను. శూన్యక పట్టణం దాన్ని తయారు చేశాడు. అక్కడ ఈయన పట్టాభిషేకం చేశాడు. ఇది బండాసుర పట్టాభిషేకం, ఆయన గారికి పట్టాభిషేకం, కొందరికి రాక్షసులకు కూడా పట్టాభిషేకాలు జరుగుతుంటాయి. వాళ్ళు పదవి స్వీకారాలు చేస్తూ ఉంటారు. ఏం చేస్తాం, కాలం కర్మ కలిసి రాకపోతే రాక్షసులు కూడా పదవులు దొరుకుతాయి. వీడికి దక్కింది, వీడు భండాసురుడు అక్కడ ఆ పదవిలో ఉన్నాడు. శూన్యకం నగరం భండహ ప్రశశాస మహాబల, వాడు ఆ నగరానికి అధిపతి అయ్యట. వెంటనే కొంతమంది రాక్షసులు కలిసి ఒక అందమైన నలుగురు భార్యలను అతనికి ఇచ్చి వివాహం చేశారు. చతస్రో వనితాస్తస్య బభూ ప్రియదర్శనాహ, వాళ్ళ పేర్లు ఏమిటంటే సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి. ఈ నలుగురిని ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళతో వీడు హాయిగా ఉన్నాడు. కానీ వీడు చాలా తెలివైన వాడిండో ఏం చెప్పాడంటే, మన నగరం బాగుండాలి అంటే మనమందరం చాలా పవిత్రమైన పనులు చేయాలి. ఏమిటి? మనందరం ధర్మబద్ధంగా జీవించాలి. చూడండి ఇక్కడ బండాసురుడు ఏమంటున్నాడు. మన చిత్రంగా ఉంటాయి ఈ కథల్లో, బండాసురుడు దుర్మార్గుడు అనేస్తాం, కానీ ఎవరికి దుర్మార్గుడు? వాళ్ళ వాళ్ళకి మంచివాడే అంతే కదండి. వాళ్ళ వాళ్ళకి మంచివాడే, ఇతర దేశాల మీద దాడులు చేసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ దేశానికి వాళ్ళు మంచివాళ్ళే. అలాగే వాళ్ళ దేశానికి వాడు మంచివాడు బండాసురుడు. మరి ఏం చేశాడంటే, దేశం క్షేమంగా ఉండాలంటే ధర్మం ఉండాలి, అది వాడికి తెలుసు. కనుక బండాసురుడు పాపం ఇప్పుడు వాళ్ళతో పోల్చడానికి వీలు లేదు, మంచివాడే పాపం. ఎందుకంటే పూర్వం రాక్షసులు కూడా ఇతరుల మీద వెళ్ళి దెబ్బలు తీశారేమో తప్ప, వాళ్ళు పాలించే దేశాలను, వాళ్లతో ఉన్న ప్రజల్ని ఏ రాక్షసుడు బాధ పెట్టలేదు. కానీ తమ స్వార్థం కోసం తాము పాలిస్తున్న దేశానికే నష్టం చేసేటువంటి రాక్షసులు ఒక్క ఈ యుగంలో ఈ భారతదేశంలో కనిపిస్తున్నారంటే, వీళ్ళు రాక్షసులతో కూడా పోల్చకూడదండి. బండాసురుడు పాపం మంచివాడు పాపం, ఒప్పుకుందా ఆ విషయంలో. వాడు ఏం చేశారంటే, మీరందరూ కూడా నిత్యము రుద్రాభిషేకాలు చేయండి, శివారాధన చేయండి, మానవద్దు. ప్రతి వాళ్ళు కూడా స్త్రీలందరూ పాతివ్రత ధర్మాన్ని పాటించండి. పురుషులందరూ కూడా పరస్త్రీ అభిలాషని విడిచిపెట్టండి. తాము వివాహము ద్వారా స్వీకరించిన స్త్రీల యందు సుఖిస్తూ పరస్త్రీల వ్యామోహాన్ని విడిచిపెట్టండి. ఇంకొకటి, ధనాన్ని దోచుకోవద్దు, మీరందరూ ధర్మబద్ధంగా ఉండండి. ఎంతవరకు ధర్మంగా ఉంటామో అంతవరకే మనం క్షేమంగా ఉంటామో అన్నాడండి బండాసురుడు. అంత చక్కని మాట చూడండి, ఇవే సూక్ష్మమైన అంశములు. అందుకే బండాసురుడు చిత్రమైన రాక్షసుడు, వీళ్ళంటే రాక్షసుడు ఎక్కడ కనబడ్డదు. అందుకే ఆవిడ దిగి రావాల్సి వచ్చింది తల్లి, ఇలా చెప్పాట. ఆ తర్వాత తన రాజ్యాన్ని ఎప్పుడైతే అద్భుతంగా మలచి ఉంచాడో, క్రమంగా అతడు సోదరుని పిలిచి, అసలు మనం ఇప్పుడు మన శత్రువుల మీద దాడికి వెళ్ళాలి, ఇది ఎలా చేద్దామంటే, నేను స్వర్గం మీదకి దాడి కడతాను, మీరిద్దరూ భూమిని పాతాళాన్ని ఆక్రమించండి. మనం ఎలాంటి దాడి చేయాలంటే, ఇదివరకు మన అన్నదమ్ములు తెలియక పొరపాటున బయటికి వెళ్ళి పొలోముని యుద్ధాలు చేశారు, మనం అలా చేయకుండా వెరైటీగా దాడి చేద్దామన్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఇతివృత్తం, ఇప్పుడు ఆధునిక కాలంలో పెరిగిపోతున్నటువంటి తీవ్రవాద ఉగ్రవాదాలు ఎన్ని రకాల వికృత ధోరణులు తీసుకుంటున్నాయో అవన్నీ కనిపిస్తాయి పురాణాలు మీకు చూడండి. అంటే ఈ పురాణవేత్తలు, పురాణకర్తలు ఎంత దృష్టి కలిగిన వారు చూడండి. అలాగో అనుకోవచ్చు, లేదా ఇలాంటి కిరాతకాలు దురాగతాలు ఈ అనంతకాలంలో ఎన్ని మార్లు జరిగాయో, అది కూడా మనకు కలిపిస్తుంది. అయితే దురాగతాలకి అమ్మ సమాధానం చెప్తుందనే ధైర్యం కూడా మనకు దీనిలో లభిస్తుంది. ఇన్ని కోణాల్లో ఈ కథను పరిశీలించాలి. వీడు చేస్తున్నటువంటి యుద్ధం అటాక్ చాలా చిత్రంగా ఉంది. ఏం చేశారంటే, నేను స్వర్గానికి వెళ్తాను, మీరిద్దరూ అటు వెళ్ళండి. మనం ఎలాంటి దాడి చేయాలంటే కత్తులు కఠాలు అస్త్రాలు శస్త్రాలు పట్టుకెళ్ళద్దు. మనం కనబడకుండా అదృశ్య రూపంతో అందరి యొక్క ఊపిరుల్లోకి ప్రవేశించబడం, ప్రవేశించి వాళ్లలో ఉన్నటువంటి రసాన్ని లాగేద్దాం, రసశక్తిని లాగి అందరిని నేరస్తుల్ని చేసేద్దాం. ఇప్పుడు మనకి బయో టెర్రరిజం ఇత్యాదులు వస్తున్నాయి. ఇక్కడ మంచి మేధావులు ఉన్నారు కనుక వాళ్ళకి ఇంకా తెలుస్తాయి. రకరకాల తీవ్రవాదాలు వస్తున్నాయి. అంటే వాయుమండలంలోకి రోగకారక క్రిముల్ని ప్రవేశింపజేసి తాము ఏ దేశం పౌరుల్ని బాధింపజేయదలుచుకున్నారో వారు నిర్వీర్యుల్ని చెయ్యాలి అనేటువంటి టెర్రరిజం ఇప్పుడు కనిపిస్తుంది మీకు. అలాంటి ప్లాన్ వేశాడు ఆనాడు భండాసురుడు. ఇప్పుడు ఎందుకు లలితోపాఖ్యానం చెప్తున్నామో తెలిసింది కదా. ఇలాంటి భండాసుర నాగరికత పెచ్చు తిరిగిపోయిన దుర్మార్గపు రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. పేపర్ తిరగవేస్తే తగలబడిపోయిన వార్తలు వగేరాలు కనిపిస్తున్నాయి. ఇవన్నిటికి కారణం ఏమిటి? భండాసుర ప్రవృత్తి. వీటన్నిటిని తొలగింపజేయమని ఆ తల్లిని వేడుకోవడానికి మనందరం యజ్ఞాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ స్పృహతో ఈ కథను వినండి. అందుకే పురాణం చెప్పేటప్పుడు సామాజిక స్పృహ వదలరాదు మనం. ఎందుకంటే సమాజ క్షేమం కోసమే ఈ పురాణ విద్య ఉద్భవించింది. ఈ కోణంలో మనం పరిశీలిస్తే భండాసురుడు ఏం చేశారంటే చూడండి ఇక్కడ. ఆవిశ్యమరుతాం చిత్తం శోషయామాస తద్రసం. వాడు ప్రతి వారి యొక్క శరీరంలోకి ప్రవేశించి వాళ్ళ మనస్సుల్ని ఆక్రమించుకుని క్రమంగా వాళ్ళ రసాన్ని లాగేయడం మొదలుపెట్టాడు. దానితో ఏం తయారయ్యాయో చూడండి ఇక్కడ. ఉత్సాహ సకలాహ నష్టాహ. అందరిలో ఉత్సాహం పొందిట. ఉత్సాహము అంటే ఒక పని చేయడానికి తనలో లభించే ప్రేరక ఉత్సాహం. ఒక పని చేయాలంటే ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం మనస్సులోంచి ఉండాలి, శరీరంలోంచి ఉండాలి. ఆ చురుకుతనం పోయింది క్రమంగా ప్రతి వాళ్ళలో. మరి ఏమొచ్చిందంటే మహదాలస్య సంగతం. ప్రతి వాడికి సోమరితనం పెరిగిపోయిందట. చూద్దాంలే చేద్దాంలే ఈ ధోరణి పెరిగింది. ఎందుకంటే శరీరంలో రసము లేదు, మనస్సులో రసం లేదు. ఒకదాన్ని చూస్తే స్పందించే స్వభావం పోతుంది. కమ్లానవదనాస్తాపి. అందరి ముఖాలు ఆడిపోయి ఉన్నాయి, రోగగ్రస్తులైపోయారు. ఇప్పుడు మనం చూస్తే ఒక్కొక్కసారి హాస్పిటల్ చుట్టూ వెళితే దేవాలయాల దగ్గర ఉండే క్యూలు కంటే హాస్పిటల్ దగ్గర ఉండే క్యూలు ఎక్కువ. ఏమిటి దౌర్భాగ్యం? అందరి ముఖాలు మ్లానమై ఉంటాయి. ఇప్పుడు చెప్పేవన్నీ కనిపిస్తున్నాయి. బ్రహ్మానవదనశ్చాపి. అందరి ముఖాలు వాడిపోయి ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి వారు నీరసులైపోయి ఒకరిపై ఒకరికి ఆసక్తి లేకుండా ఉన్నట్ట. స్వర్గంలో ఏం జరుగుతుందో వర్ణిస్తున్నాడు ఇప్పుడు. ఆ స్వర్గంలో స్త్రీలను చూసి పురుషులు స్పందించడం లేదు, పురుషులను చూసి స్త్రీలు స్పందించడం లేదు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఆసక్తి కూడా తరిగిపోయే. చూడండి ఇక్కడ ఈ పరిస్థితులు ఎలా వర్ణిస్తున్నారు. ఇక్కడ రోజు రోజు పేపర్లు పరిశీలించినా ప్రపంచాన్ని పరిశీలించిన విషయాలన్నీ మనకి ఇంకా అర్థమవుతూ ఉంటాయి. ప్రతి వారు కూడా నీరసులైపోయి ఉన్నారు. నకాపి రమణం భేదే భోగతృష్ణాపరాన్ముఖి. ఏదైనా చక్కగా అనుభవించాలన్నా ఆనందించాలి అన్న ఆసక్తి లేకుండా తయారైపోయారు ఒక్కరు కూడా. ఇక స్త్రీలు ఎలా ఉన్నారు అంటే అలక్ష్మీక మహాసంచ వలి ఫలిత సంకులం. ఎప్పుడైతే ఆసక్తి ఉత్సాహం లేదో కర్మాచరణ లేదు. కర్మాచరణ ఎప్పుడు లేదో అందమైన వస్తువుల్ని సేకరించడం, ఐశ్వర్యాన్ని సంపాదించడం లేదు. అంత దరిద్రం ఒడికి ఉన్నాయి. మొత్తం దరిద్రము మొదలైనవన్నీ తయారైపోయి ఉన్నాయి అక్కడ. అలక్ష్మీకం. అలక్ష్మీకం అంటే శోభ కాంతి మొదలైనవన్నీ తరిగిపోయి అలక్ష్మీ కళ మొత్తం వ్యాపించిపోయింది. ఇక స్త్రీల ముఖాలు ఎలా ఉన్నాయి దేవస్త్రీలు అంటే వానరీనామివ ముఖం అమరీనామజాయత. దేవతా స్త్రీల ముఖాలన్నీ కోతి ముఖాలు తయారైంది. ఒక్కొక్కరి ముఖంలో కళ లేదు, కాంతి లేదు, శోభ లేదు, విలాసం లేదు, సొగసు లేదు. మాడిపోయిన మొహాలు, ఏడుపు కొట్టు మొహాలు ఇవే కనబడుతున్నాయి. కేవలం మానవులకు మాత్రమే కాకుండా ఈ భండాసురుడు ఆ లోకంలో ప్రతి అణువులో వ్యాపించిపోయాడు. దానితో ఉద్యానవనాల్లో వృక్షాల్లో రసం పోయింట. వృక్షాల్లో రసాలు పోయే, అవన్నీ నీరసంగా తయారైపోయే. నందనోద్యాన వృక్షానామపి శోషో మహానభూత్. నందనోద్యాన వృక్షములు కూడా అలా తయారైపోయి చిగుళ్ళు లేవు, పువ్వులు లేవు, పళ్ళు లేవు, కాయలు లేవు, తుమ్మెదలు లేవు, వాడిపోయి ఉన్నాయి. గాలిలో చల్లదనం లేదు, అదేవిధంగా తేమ లేదు. కోకిల కుజితాలు లేవు, పక్షుల కిలకిలారాలు లేవు. మొత్తం ఎండిపోయి వాడిపోయి మారిపోయి ఉద్యానవనాలు, దేవతలు నీరసులైపోయి ఉన్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇక విశుక్రుడు భూమి మీదకి వచ్చి దాడి చేసేటండి. శూన్యకం పురమాయాత సమం సర్వస్థ సైన్యకై. ఈ విధంగా బండాసురుడు చేశాడు. విశుక్రుడు బయలుదేరి విశుక్రస్వతి దుర్మేధ మధ్యమలోక ఆవిశత్. విశుక్రుడు ప్రవేశించి మధ్యమలోకాన్ని అంటే భూలోకాన్ని ఆవేశించాడు. వాడు ఆవేశించడం వల్ల మొత్తం మానవులందరూ ఎలా తయారయ్యారంటే ఒక్కొక్కరు కూడా ఉదాసీన స్వకృత్యేషు, ఉదాసీనులైపోయారట. ఉదాసీనులు అంటే ఏది చేయడానికి ఉత్సాహం పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇవన్నీ కూడా బండాసురుడి లక్షణాలు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఏం చేసి ఏం లాభం ఉంది ఏమీ చెయ్యక్కర్లేదంట. వాడిని మనం వేదాంత అనుకుంటాం. వాడు వేదాంత కాదు, బండాసురుడి తమ్ముడు వాడు, గుర్తుపెట్టుకోండి. వేదాంతం కూడా ఒక్కొక్కప్పుడు ప్రమాదమే, సరిగ్గా అర్థం చేసుకోకపోతే. కొంతమంది ఏ ప్రయత్నము చేయరు, ఏ కర్మ చేయరు, ఏమీ చేయకుండా అయ్యే ఉండండి, ఏం తెచ్చుకుంటే మాత్రం మిగిలేవా పడ్డే తగిలేవా. ఇది ఒక ఎక్స్ట్రీము. అన్ని పోగు చేసుకుని భోగలాలసలో పడిపోవడమే ఎక్స్ట్రీమే. అసలు ఏదీ చెయ్యకుండా నిరాసక్తతలో నిరాశలో పడిపోవడం ఎక్స్ట్రీమే. చూడండి, యువతరానికి కావలసిన సందేశం ఈ పురాణం నుంచి ఎలా అందుతుందో. నీరసంగా ఉండరాదు, నిరుత్సాహంగా ఉండరాదు, దిగులు మొహాలు కూర్చోకూడదు, ఉత్సాహంగా ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. ఈ విశుక్రుడు బండాసురుడు తమ్ముడు ప్రవేశించాడు ఎప్పుడో అసురుడు, దానితో మొత్తం అందరూ కూడా నిరుద్యోగులైపోయారు. నిరుద్యోగులు అంటే అర్థం జాబులు లేకుండా ఉన్నారని కాదు ఇక్కడ అర్థం. ఉద్యోగం అంటే ప్రయత్నము. నిరుద్యోగములు అంటే ఏ ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళు కొంతమంది ఉంటారు ఏ ప్రయత్నం చేయరు. ఒక ఆయన ఒక గార్డెన్లో కూర్చొని కాలుపుతూ కూర్చున్నట్ట. ఒకతను వెళ్ళి అడిగాడు, ఏమిట్రా కాలుపుతూ కూర్చునే కంటే చక్కగా ఎదురు పని చేసుకోకూడదా అని అడిగట. ఎందుకు లేరా అన్నాడు. లేదురా, కష్టపడాలి, పని చేయాలి, పని చేస్తే ఏమొస్తుంది అన్నాడు. చక్కగా సంపాదించుకుంటాం, ఇల్లు కట్టుకుంటాను, తర్వాత ఏం చేస్తానన్నాడు. నీ పిల్లలు వాళ్ళందరినీ పైకి తీసుకొస్తాను, తర్వాత ఏం చేస్తామంటే కాళ్ళ మీద కాలేసి కూర్చుంటాను, ఇప్పుడు అదే చేస్తున్నాను కదా అన్నట్టు. అంటే ఇది మనం చూడగా నిజమే కదా అనిపిస్తుంది కదా. కాదు, చూడండి ఇక్కడ అదంతా అకర్మణ్యత, సోమరిపోతనము. భగవంతుడి శరీరాన్ని ఇచ్చాడు, దాన్ని అలా వృధాపరచుకు. వివేకానంద అదే ఘోషించాడు, సోమరి కంటే దొంగ మేలు అన్నాడు ఆయన. గుర్తు, ఈ మాట గుర్తుందా కుర్రవాళ్ళకి? మా వివేకానంద ఎందుకండి, మాకు నిద్రపోయే కథ కావాలనుకుంటే నేనేం చెప్పలేను. నిద్ర మేల్కొలపాలి జాతిని, అందుకు కావాలి పురాణం. నిద్రపోకూడదు, అందుకే చెప్తున్నారు ఇక్కడ ఆచార ఆచార. వేదం చెప్తుంది చర అచ్చర అచ్చర. చర అంటే చరించి, తిరుగు, ఆచరించి. నీ శరీరం కర్మ శరీరం, నీ పుట్టింది అందుకోసం, చేయకుండా కూర్చుంటావా? అంతేగాని ఏం కర్మ చేస్తే బంధాల్లో పడిపోతాను, పనికి మాన మాట్లాడరాదు. మోహంలో పడకుండా చేయవలసిన కర్తవ్యం ప్రతివాడు చేయాలి. అందుకే కదా అర్జునుడికి అంత బోధించాడు కృష్ణ పరమాత్మ. అది కర్మణ్యత. సోమరి కంటే దొంగ మేలు అని ఎందుకన్నాడంటే వాడు యాక్టివ్గా ఉన్నాడు. వాడు యాక్టివ్గా ఉన్నాడు కనుక ఎప్పటికైనా సత్యం తెలుస్తుంది వాడు. సోమరితనం పరమ ప్రమాదం అండి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు బ్రతికున్నంత కాలం మనం చైతన్యవంతంగా బ్రతకాలి, ఉత్సాహంగా బ్రతకాలి, ఉల్లాసంగా బ్రతకాలి. చేయవలసిన కర్తవ్యాన్ని మోహం లేకుండా, అధర్మం లేకుండా, పాపం లేకుండా చేయాలి అంతే. కానీ కర్తవ్యం మానకూడదు. ఈ బంగాసుడు ప్రవేశించేటప్పుడు అవి బయలుదేరాయి, బద్ధకం మొదలైన బయలుదేరాయి. బద్ధకృష్టికి మేధస్సు కానీ వస్తే వాడు బద్ధకాన్ని కూడా అద్భుతంగా వేదాంతంగా చెప్పగలడు. అది ఇప్పుడు మనం చూస్తున్న చాలా ఇది. వేదాంతంతో బద్ధకం వచ్చే కంటే మోహంతో బతకడానికి కొంత నయం లేండి కనీసం. ఎందుకంటే ఒక మహాత్ముడు ఆడే మాట ఆ స్థాయిలో ఆడే మాట ఇంకో స్థాయికి దించరాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనిషి ఎప్పుడు కూడా కర్తవ్యశీలుడుగా చైతన్యవంతుడుగా ఉండాలి, అది దీని సారాంశం. మొత్తానికి ఎలా తయారయ్యారంటే ఒకరిపై ఒకరికి అనురాగాలు పోతున్నాయి. నరాగత్వాపి కశ్యాపి నచ సౌహార్ద భాషితం. ఇవన్నీ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ వర్ణించారు. వ్యాసుడు ఈ కాలంలో రాసేయడం అనిపించేది అర్థందండి, కానీ ఎంత బాగా పరిశీలించి రాసేయడం చూడండి. ఇక్కడ ఒకడితో ఒకడు ప్రేమగా పలకరించుకోవడం లేదు. నచ సౌహార్ద భాషితం, స్నేహపూర్వకమైన పలకరింపులు లేవన్నాడు. ఇప్పుడు మనకు కనిపిస్తారు చూడండి, ఒకడొకడితో చూస్తే ఇలాగే చూస్తాడు, మొహాలు ఇలా పెట్టుకునే నవ్వు ముఖాలు కనిపించవు. ఒకటి నుంచి నవ్వు రప్పించడం బ్రహ్మప్రలయం అవుతుంది మనకి. నవ్వడం గొప్ప కళ అండి, కానీ ఒక్కడ ముఖంలో కూడా నవ్వు అనేది కనిపించట్లేదు. స్మితపూర్వ సమాచార నావర్తిషత కశ్యచిత్. చూసారా, ఇది బండాసురుడు ఒంటి నిండా ఉంటే ఇక్కడ బుద్ధులు వస్తాయి. మనకు కనిపిస్తూ ఉంటారు పలకరింపుల్లో ప్రేమలు ఉండవు, ఆత్మీయతలు ఉండవు. ఒకటి నేనైనా బాగున్నారా అంటే బాగుండగా చేస్తావా అంటాడు వీడు. అలాంటి వాళ్ళు కనిపిస్తారు. ఎందుకంటే మనస్సుల్లో ప్రేమలు లేవు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దీని సారాంశం,
హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతిన్నాయి. అది దీని యొక్క సారాంశం. అది ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి, మానవ సంబంధాలు చిరికిపోతున్నాయి. ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? నువ్వే ప్రాణం, నువ్వు లేకుండా బతకలేని పెళ్లి చేసుకున్న వాళ్ళు మూడేళ్ల నుంచే విడాకులు ఎలా వస్తాయని ఆలోచించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆలోచించండి. పరస్పరం వ్యక్తుల పట్ల వ్యక్తులకి అచ్చమైన ప్రేమను నశించుకోవడం వల్ల, దానివల్ల ధర్మం దెబ్బతింటుంది. అది ఇక్కడ. అలాగే కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికున్న అనుబంధాలు పోతున్నాయి. కోడలంటే అత్తకు పడదు, అత్త అంటే కోడలికి పడదు, భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్య. ఆ పరిస్థితులు వస్తున్నాయా లేదా చెప్పండి. అన్నలంటే తమ్ముళ్ళకి పడదు, తమ్ముళ్ళు అంటే అన్నలకి పడదు. ఒకడి ప్రగతిని చూసేప్పుడు ఓర్వలేడు. ఇదే ఒకటి పట్ల ఒకటికి రాగం లేదు. అంతేకాదు ఒకడినొకటి పలకరించేటప్పుడు కూడా నవ్వులు ఉండవండి. మొహాలు చిక్కించుకు మాట్లాడడం, విసిరినట్లు మాట్లాడడం, కసిరినట్లు మాట్లాడడం కనిపిస్తాయి. అవి దుర్లక్షణాలు. నవ్వుతూ మాట్లాడడం, నవ్వుతూ పలకరించడం, నవ్వే ముఖం, ఇది చాలా గొప్ప విషయం అండి. సృష్టిలో అందమైన ముఖం ఏదంటే ఏ ముఖం నవ్వుతుందో అదే అందమైన ముఖం, గుర్తుపెట్టుకోండి. అందుకే మన దేవతల గురించి దరస్మేర ముఖాంబుజ ఇలాంటి మాటలు చెప్తాం. వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నవ్వడం దైవీ గుణం. ఏడుపుగొట్టు ముఖాలు, కోపగింపు మొహాలు, చిట్లింపు మొహాలు, ఆ మొహాలు వర్ణిస్తాడు వస్తే. అవి కూడా ఇప్పుడు అసురుడు సేనలో ఉంటారు వాళ్ళందరూ కూడా. రాముడు గురించి వాల్మీకి ఎంత చక్కగా చెప్తారండి, మాటి మాటికి స్మిత భాషి, స్మితపూర్వ భాషి. ఏం చెప్తాడు? చిరునవ్వుతో మాట్లాడతాడట. ఆయన మాట కంటే ముందు నవ్వు ఉంటుంది. మాట నవ్వు కలిసి వస్తాయట. ఎప్పుడు నవ్వు చెదరదు ఆయన ముఖం నుంచి. ఎవరి ముఖం ప్రసన్నంగా ఉంటుందో, ఎవరి హృదయంలో ఎటువంటి కల్మషాలు ఉండవో వారి పెదవుల మీద నవ్వు ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడకపోవడం, అజ్ఞానము, క్రోధము, శోకము, ఇచ్చాది ఉన్న వాళ్ళకి ముఖంలో నవ్వు ఉండదండి. ఇప్పుడు ఈ బండాసుడు తమ్ముడు విశుక్రుడు మొత్తం ఆక్రమించి అందరిలో రసాన్ని లాగేసేప్పుడు ఒకరినొకరు పలకరించుకోవడాలు కూడా స్మితపూర్వ సమాచార నావర్తిషిత కశ్యచిత్. చిరునవ్వులు కోల్పోయే దౌర్ముఖ్యమజని స్త్రీణ. ముఖ్యంగా స్త్రీలలో దుర్ముఖత్వం వచ్చింది రండి. దుర్ముఖత్వం ఏంటదే అని మాట్లాడే స్త్రీలు కనిపిస్తుంటారు మనకి. పలకరించడానికి భయం మనకి. ఇలాగా దౌర్ముఖ్యం, దుర్ముఖత్వము, సుముఖ, దుర్ముఖ, విముఖ అని ముఖాల్లో మూడు రకాలు ఉంటాయి. సుముఖ, సుముఖం అంటే ఒకటి ముందు చూడ్డే మాట్లాడడానికి వెళ్తే ఈయన సుముఖంగా ఉన్నాడు, నేను మాట్లాడచ్చు, అనుకూలత, ఓపెన్నెస్ ఆ ముఖంలో కనిపిస్తుంది. సుముఖ, దుర్ముఖ అంటే నెగటివ్ కనిపిస్తుంటుంది. విముఖ, విముఖ అంటే పట్టించుకోకపోవచ్చు, అది విముఖ. దుర్ముఖ, సుముఖ. గణపతికి సుముఖ అని పేరుంది. కానీ మనకి సుముఖత్వం ముఖంలో లేదనుకోండి, అర్థం చేసుకోండి, లేదా పక్కబడి చెప్తారు. అప్పుడు గణపతికి ప్రార్థించిన మొదలెడదాం. ఎందుకంటే ఆయన చిరునవ్వు కదిపితాయి, హాస్యరస అధీసినాయని. అప్పుడేమీ సుముఖత్వం వస్తుందేమో చూద్దాం మనకి. కనుక కలియుగంలో ఈ లక్షణాలు చాలా ఉంటాయి. ఒకడంటే ఒకరికి పడకపోవడం, ఒకటి ప్రగతిని ఒకటి ఓర్వలేకపోవడం, ఇవన్నీ మన విశుక్రుడి గారి యొక్క మహిమ. దుర్ముఖ్యమజని స్త్రీణాం పుంసాంచైవ అలసాత్మనా. స్త్రీలందరూ దుర్ముఖులైపోయారు, పురుషులందరూ బద్ధకిష్ఠులయ్యారు. పైగా క్రమంగా మంచి వస్తువులు సేకరించాలని అభిలాషలు పోయి, అభిరుచులు పోయి. చూసారా ఇప్పుడు మంచి సంగీతం వినాలంటే అవరికి తీరుకుండదు, ఎందుకంటే సంపాదించుకోవడమే. ఉదయం లేచి దగ్గర నుంచి రాత్రి వరకు ఏం చేస్తాడు వాడికి అర్థం కాదు. ఒక మంచి సంగీతం వినడు, ఒక మంచి సాహిత్యం వినడు. ఏదైనా మంచి సాహిత్యం చెప్పబోయినా సంగీతం వినడు హాయ్ ఆవలింత వస్తుందండి. వచ్చి అబ్బా అవన్నీ ఎందుకండి అంటాడు. ఇంక వాడికి ఏం చెప్తాం? అలాంటి వాడి దగ్గర బాలమురళీకృష్ణ కచేరీ పెట్టినా అతను నానా ఆలపిస్తే నానపోయేడేమో అనుకుంటాడు. అంతేగాని ఆ ఆలాపనలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించగలిగే సంస్కారం వాళ్ళలో ఉండదు. చూసారా? ఇది కూడా బంధాసురుడి లక్షణం ఉంటూ ఉంటాయి. ఒక అద్భుతమైన సంగీతాన్ని, అద్భుతమైన సాహిత్యాన్ని ఆస్వాదించగలగడం కూడా సులక్షణం. ఆ అభిరుచులు లేకుండా బ్రతకడం ఉందే. కొంతమందికి ఒక మంచి పుస్తకం చదవాలంటే ఆసక్తి ఉంది, ఏం చదివేదండి అంతా నాకు తెలుసు అంటారు. మీకు తెలుసు అండి. అలాగే మంచి కవిత్వం చెప్తే ఏమీ చదివించడు పాప, అలాగే ఉంటుంది మొహం. రసికుడైతే ఆహా అంటాడు, వారికి ఏమి ఉండదు. అలాంటి వాడిని చూసి కాళిదాసే ఏడ్చాడు, అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక మాలిక మాలిక. వీడి ముందు ఎంత కవిత్వం చెప్పినా వీడు ఏమి స్పందించట్లేదు బాబు. అలాంటి వాడి ముందు కవిత్వం చెప్పే దౌర్భాగ్యం నా నుదుట రాయకు 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 అన్నాడు. ఎంత ప్రవచనం చెప్పినా అలాగే కూర్చునే వాళ్ళు ముందు ప్రవచనం చెప్పే దౌర్భాగ్యం నా నుదుట రాయకు రాయకు అనుకోవాల్సింది. ఏం చేస్తాం? ఎందుకంటే ఎక్కడ భండాసుర లక్షణం ఉంటుందో అక్కడ స్పందన ఉండదు, సెన్సిటివిటీ పోతుంది. అది ఇక్కడ చెప్పడం, స్పందించిన వాడు
ఉత్తమమైన విషయాలకి స్పందించే సంస్కారం లేని తనమే భండాసుర ప్రవృత్తి అని బయలుదేరిపోయిందిట. అందుకు వాళ్ళందరూ కూడా వేటి మీద ఆసక్తి లేదు, ఒక కుసుమాన్ని చూసి ఎంత బాగుందో అని కొందరు అంటారు. అనుకుని పక్కవాడికి చూస్తారు, చూసావా ఆ పువ్వు ఎంత బాగుందండి, ఏముంది అందులో అంటాడు వీడు వెతలవాడు. ఇంకా వాడికి ఏం చెప్తామండి, ఆ పువ్వు అందం ఎందుకు ఆనందించాలి అని వాడికి ఏం చెప్తాం, చిట్ట చివరికి నువ్వెలా మారిపోతావంటే నిజమే ఏముంది అందులో నీకే అనిపిస్తుంది. అలా చేయగలడు వాడు, అలా ఉన్నారు ప్రపంచంలో. ఉదయించే సూర్యుడు అంత అందంగా ఉన్నట్టు ఏముందండి అందులో, హాయిగా పడుకోక అవన్నీ ఎందుకంటే వాడు ప్రేమగా లేపెట్టావండి నిద్రపోతున్నామండి, చూసావా వెన్నెలు ఎంత బాగుందంటే ఏముందండి అండి, ఈ వెన్నెలు ఎప్పుడు వస్తుంది పోతుంది, దాని ఏముంది శుభ్రం బంగారం నిద్ర పాడుకుంటారు. ఇలాంటి ఇవన్నీ బండాసురుడు తమ్ముడు ప్రభుత్వం అనమాట. ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి, ఇవన్నీ అర్థం అవడానికి ఉదాహరణలు చెప్తున్నాను కదా, ఇక్కడ ఉన్నవే నేను చెప్తున్నా. అలా క్రమక్రమంగా రసదిహీనత ఏర్పడిపోయింది, అందరిలో రసత్వం కోల్పోయారు. క్రమంగా గృహములు మొదలైనవన్నీ కూడా ఏ విధంగా తయారైపోయాయి అంటే, గృహముల్లో క్షుద్ర వస్తువులు తీరిపోయేట. క్షుద్ర వస్తువులు ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు చూడండి. గృహముల్లో క్షుద్ర విషయాలు ఎలా చేరిపోయాయి, కర్కసై రత్కై శస్పై స్థిల కటైర్ బలై, ఇళ్లల్లో జిల్లేళ్ళు ముళ్ళ పొదలు మురిచేట. ఎందుకంటే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి బాగు చేసుకోవాలి అని బుద్ధి పోయింది వాళ్ళకి. ఎలా ఉంటే ఉంది, కొందరు ఉంటారు ఉదయం 8 వరకు నిద్రలేవారు, ఇల్లు ఊర్చి కల్లాపుజలు ముగ్గు పెట్టాలని బుద్ధి వాడుకున్నది, ఎందుకండి అలా ఉండపడింది అని ఇలాంటివి ఏర్పడతాయి. కలిపురుషుడు ఎవరైనా ఇంట్లోకి వెళ్ళాలి అంటే ముందు కొందరు ఏజెంట్లు పంపిస్తాటండి, ఆ ఇల్లు నేను వెళ్ళడానికి అనువుగా ఉందో లేదో చూడండి, ఎందుకంటే ఇప్పటికీ పెద్దవాళ్ళు వచ్చే ముందు పైలట్ విజిట్ ఉంటుంది, ముందు వాళ్ళు వచ్చి ఆ పెద్దవాళ్ళకి తగ్గట్టు ఉందా లేదా చూడడానికి. అలా కలిపురుషుడికి పైలట్ విజిటింగ్స్ వస్తూ ఉంటారు అక్కడ, వాళ్ళు వచ్చి ఏ ఇళ్లలో బూజులు పట్టి ఉంటాయో, ఏ ఇళ్లలో బట్టలు అవి కుప్పలుగా పడి ఉంటాయో ఆ ఇల్లు చూసి నువ్వు రావచ్చు అంటే అట్టండి కలిపురుషుడిని. ఆ కలిపురుషుడు వచ్చి సెటిల్ అయిపోతాడు ఇంట్లో. ఆ కలిపురుషుడు వచ్చి సెటిల్ అయితే ఆ ఇంట్లో దరిద్రం ఉంటుంది, ఏడుపులు ఉంటాయి, ఒకరంటే ఒకరికి పడకపోవడాలు ఉంటాయి, తల్లిదండ్రులు అంటే పిల్లలకి, పిల్లలు అంటే తల్లిదండ్రులకి, భార్య అంటే భర్తకి, భర్త అంటే పడకపోవడం, ఇవన్నీ అక్కడ ఉంటాయి. చూసారా ఇలాంటి వాతావరణం ఏర్పడింది ఇది శుక్రుడు చేయడం వల్ల అది చెప్తున్నారు ఇక్కడ. కనుక ఇళ్లల్లో ఈ ఇలాంటి మొలవరాని చెట్లు మురిచిపోయాయి, అంతేకాదు గృహముల్లో కళలు పోయాయి, మంచి ఆహారములు దొరకడం లేదు, క్రమంగా ఆహారంలో రసం పోయింది. ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి, రసవంతమైన ఆహారాలు కోల్పోతున్నారు. దానివల్ల భుక్తం న పోషకం తేషాం అన్నాద్యజని దేహినా, పోషకమైన పదార్థాలు లేకపోవడం వల్ల దేహాలు క్షీణించిపోయాయి. అసలు మంచి రుచికరమైన పదార్థాలు తినాలన్న ఆసక్తి పోయింది కండి. కొంతమంది అంటూ ఉంటారు, ఏదో లేండి తిండి పడేసుకున్నా, పెద్ద తిండి మీద ఏముంది లేండి అని. అప్పుడు వాడు ఇతనికి భోజనం మీద కూడా ఆసక్తి లేని జితేంద్రుడు అనుకోవడానికి లేదు, వాడికి రుచి గ్రహించలేని రోగం వచ్చిందని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రెండు ఎక్స్ట్రీమ్స్, అందుకే నేను ఉదాహరణలు చెప్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి ఆరుడ స్థితికి వెళ్ళినటువంటి వేదాంతి, అలసత్వంతో కూడిన అజ్ఞాని, ఇద్దరి మాటలు ఒక్కలాగా వినిపించే ప్రమాదం ఉంది, అందుకు ఇవన్నీ చెప్పడం. వాడు అన్నం మీద రుచి లేదు వాడికి, మంచి రుచికరమైన ఆహార పదార్థం తినాలి వండుకోవాలి అన్న ప్రవృత్తి కూడా ఉత్తమ సంస్కారం ఉన్న వాళ్ళకు ఉంటుంది, అది కూడా అవి లేవు వాళ్ళకి. కనుక భోజనం మీద రుచి పుట్టట్లేదు, సరైన ఆహార పదార్థాలు తినట్లేదు, దానివల్ల క్రమంగా మరింత నీరసమైంది. అలాగే పంట పొలాలు, నదీ నదాలు, పర్వతాలు అన్నీ కూడా రసవిహీనములై సర్వత్ర ఊషర భూయిష్ట పుణ్య జంతు వివర్జిత. వరదలు వస్తున్నాయి, నీళ్లు ఊళ్ళు ముచ్చుతున్నాయి, అయినా తాగే నీళ్లు దొరకదు. అంటే బండాసుర రాజ్యాల్లో అలా ఉంటాయి, బండాసుర రాజ్యం కాదు బండాసురుడు అటాక్ చేసిన రాజ్యాల్లో అలా ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ సర్వత్ర ఊషర భూయిష్ట, భూములన్నీ ఎండిపోతున్నాయి, నిస్సారమైపోతున్నాయి. పుణ్య జంతు వివర్జిత, గొప్ప మాట చెప్తున్నాడు, పుణ్య జంతువులు నశించిపోతున్నాయి అన్నాడు ఇక్కడ. పుణ్య జంతువులు అంటే ఏమిటి, అందరికీ స్పృశ్యం వెంటనే గోవులు, గోవులు, గజములు, హయములు, వీటిని పుణ్య జంతువులు అంటారు. మనకు లక్ష్మీ సూక్తం మీరు బాగా పరిశీలిస్తే ఈ మూడింటి గురించే చెప్తారు, ఆవు గురించే కాక ఆవు పేడ గురించి చెప్పారు శ్రీ సూక్తంలో. కరీషిణీం అని, కరీషిణి అంటే ఆవు పేడ స్వరూపంతో ఉన్న లక్ష్మి. అలాగే అశ్వపూర్వాంధ మధ్యా హస్తినాద ప్రబోధిని, అశ్వము హస్తి, అలాగే గోవులు, ఈ పుణ్య జంతువులు నెమ్మదిగా వివర్జిత నశించిపోయి అన్నాడు ఇక్కడ చూడండి. అంటే ఎంత కలిముదిరినా పుణ్య జంతువులుంటే అదుష్ప్రభావానికి మనం రక్షిస్తాయి. అందుకే ఈ యుగంలో గోవుని తల్లిలాగా దేవతలాగా ఆరాధించే భారతదేశంలో కూడా గోసంతటి క్షీణిస్తోంది అంటే దండాసురుడు దారి ఉంది అని అర్థమైపోయింది కదా మనకి. చూడండి ఇక్కడ పుణ్యజంతు వివర్జిత, పుణ్యజంతువులు ఈ విధంగా తయారైపోయింది భూమి అంతా కూడా. అటు తర్వాత విషం కూడా ఉన్నాడు, వీడు బయలుదేరాడు ఎక్కడికి, రసాతలానికి. అక్కడ నాగాది దివ్య జాతులు ఉన్నాయి రసాతల లోకంలో, అంటే పాతాళ రసాతలాది అధోలోకములు. ఆ లోకంలో నాగాదులు ఉన్నారు, వాళ్ళందరినీ వీడిల్లి ఆక్రమించాడు విషంగుడు ఇంకో తమ్ముడు. అక్కడ వాళ్ళందరూ ఎలా తయారయ్యారంటే ఎప్పుడూ ఏదో వేదన. మీరు గమనించండి, ఎవరిని పలకరించినా ఎలా ఉన్నామంటే ఏదో వేదన, అన్నీ ఉంటాయి కానీ ఏదో వేదన. అది కూడా అసలు ఈ ప్రభుత్వం వల్ల ఏర్పడుతుంది. ఏదో వేదన ఎందుకు తెలియదు, అన్నీ ఉన్న వేదనే. అంటే అసలు ఉండవలసిన ఆనందం నీలో ఉండాలి, ఆనందించే స్వభావం నీలో ఉండాలి. కొందరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, కొందరు ఎప్పుడు ఏడుస్తుంటారు, అది వాడి స్వభావం వీడి స్వభావం. అలాగా అనానంద స్వభావశ్చ దుఃఖమాత్ర పరాయణాహ, అందరూ కూడా ఆనంద స్వభావం కోల్పోయి ఎప్పుడు దుఃఖంతో ఉంటూ దుఃఖ కారణాలు వెతుక్కుంటారు. ఏది లేకపోతే ఏదో కారణం వెతుక్కునేది దుఃఖపడతారు. ఏదుగులు లేకపోతే ఏదుగులు లేకుండా జీవితం రొటీన్గా నడిచిపోతుంది అని నడిచిపోతున్నారు. ఇలా ఉంటాయి దుఃఖమాత్ర పరాయణాహ పరస్పర వ్యపేక్షత్వ విరహ శూన్య వృత్తయ. ఒకరి మీద ఒకరికి అభిమానం ఉన్నప్పుడు ఒకరి కోసం ఒకరు ఏదైనా చేస్తారు, దాని నుంచేనే యాక్టివ్నెస్ పెరుగుతుంది. కానీ పరస్పరమైనటువంటి ప్రేమను లోపించిపోయి అకస్మాదుత క్రోధాహ. చూడండి గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ ఈ మాటలన్నీ. ఇవి జాగ్రత్తగా మనం పరిశీలించి మన జీవితాల్లో ఎక్కడున్నాయా గమనించితే ఈ భండాసురుణ్ణి సంహరించడానికి మనం సాత్వికమైన సాధనలు చెయ్యాలి అని అర్థమవుతుంది. అందుకు అకస్మాదుత క్రోధాహ ప్రభూత కలహాకులాహ, ఎందుకో తెలియదు అసాత్విక కోపాలు పుడుతున్నాయి. చూడండి కొందరు ఇళ్లలో తెగ కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకున్నారంటే వెతికితే మళ్ళీ వెనక్కి వెళ్ళి కారణం వెతికితే ఏమి ఉండదు. పక్క వాడికి ఎందుకు అఠాత్తుగా అసహనం వస్తుంది, వాడు ఏదో అంటాడు అన్నమాట పెరిగి పెరిగి మళ్ళీ కొట్టుకుంటాడు. అకస్మాత్ ఉదిత క్రోధాహ, హఠాత్తుగా క్రోధాలు పుట్టడం. అకస్మాత్ కలహాకులాహ, వెంటనే ఒకరినొకరు కొట్టుకోవడం. ఈ విధంగా ముల్లోకాలు నీరసమైపోయి రసహీనమయ్యే అని రసతత్వం గురించి కొంచెం మాట చెప్తున్నాడు ఇక్కడ హయగ్రీవ స్వామి. ధర్మశ్చ అర్ధశ్చ కామశ్చ త్రివర్గోయం రసే స్థిత, ధర్మార్థ కామములు మూడు కూడా రసమును ఆశ్రయించే ఉంటాయి. చూడండి ఇక్కడ ధర్మాదరణ గాని అర్థము గాని కామము గాని ఈ మూడు కూడా రసాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. ఎప్పుడైతే రసము క్షీణించిందో పురుషార్థాలు క్షీణించిపోయే, ఉత్సాహము ఉల్లాసము విద్యలు ధర్మాలు పోయేట. విద్యలు అంటే రకరకాల విద్యలు ఉన్నాయి మనకి, సంగీతము నృత్యము కళలు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి, మంచి రసవంతమైన ప్రకృతి ఉన్నప్పుడు విద్యలు ఉంటాయి, ధర్మాలు ఉంటాయి, కళలు ఉంటాయి, ఐశ్వర్యాలు ఉంటాయి, సౌభాగ్యాలు ఉంటాయి, శోభలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ రసం పోయిందో వెంటనే విద్యలు ధర్మములు కృప ప్రీతి జ్ఞానము ప్రతాపము ఇవన్నీ క్షీణించిపోయాయి. పరాక్రమాలు కూడా లేవు. అలాగే శాస్త్రాన్ని కావ్యనాటాన్ని గీతాన్ని హసితాన్యపి, శాస్త్రములు కావ్యనాటకాలు ఇవన్నీ పోయే. ఇప్పుడు కూడా మనం అనుకుంటాం ఎన్నో శాస్త్రాలు అంతరించిపోతున్నాయట. ఎందువల్ల భండాసుర ప్రవృత్తి ఏర్పడడం వల్ల విద్యలు అధ్యయనం చేసిన ఓపిక ఎవరికి లేవు, అర్థం చేసుకునే శక్తి అంతకంటే లేదు. కాలాన్ని దానికి వినియోగించాలని బుద్ధులు ఎందుకు పోతున్నాయంటే ఇక్కడ అర్థం చేసుకోండి. ఆసురీ ప్రవృత్తుల యొక్క విశేషం ఇది. లక్ష్మీవంతితి వస్తువుని విచిత్రాన్ని పరాణి చాతాని సర్వాన్ని భండేను నాశితాన్ని తను భృతం, లక్ష్మీవంతములైన సర్వ వస్తువులు కూడా భండు వల్ల నశించిపోయే. వేదం ఏం చెప్తుందంటే కోహేవాన్యచ్చక ప్రాణ్యాత్తన వేదమంత్రము, అంటే సర్వజీవులు దేని వల్ల చేష్ట పొందుతున్నారు, కోహేవాన్యశ్చక ప్రాణ్యాత్ ఇత్యపి శృతి భాషిత. ఈ వేదం చెప్తుంది ఈ సృష్టి అంతా దేని వల్ల చేష్ట పొందుతుందంటే ప్రతి వారిలో ఒక రసం ఉంది, ఆ రసం వల్లనే అన్ని చేతన పొందుతూ ఉన్నాయి. నేరసంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మనం ఏది చెప్పబోయినా వాడు విసుక్కుంటాడు. మీరు గమనించి చూడండి, 10 రోజులు అనారోగ్యం పడిన వాడికి 11వ రోజు మీరు వెళ్ళి మామూలు మాట చెప్పినా విసుకొస్తుంది, ఇరిటేషన్. దేనివల్ల? రసహీనత వల్ల. అందువల్ల అలాగా ప్రతి వాళ్ళలో కూడాను ఆ విధంగా రసహీనత వల్ల ఏర్పడింది. అందుకు శృతి చెప్తున్న మాట ఇక్కడ చెప్తున్నాడు ఏమని, ప్రతివాణ్ణి కూడా చేష్ట కలిగించేది రసము. అసలు ప్రాణము రసాత్మకము, ప్రాణాత్మకో రస ప్రొక్త ప్రాణద కుంభ సంభవ. ఈ రసము వల్లే ప్రాణము నిలుస్తున్నది, రసము ప్రాణాత్మకము. అలాంటిది రసము నశించినప్పుడు క్రమంగా చేష్టలు కూడా ఉడిగిపోతున్నాయి, చరాచరము దుఃఖమయమైపోయింది. రస ఏవ పరం బ్రహ్మ, రస ఏవ పరాగతి, రసోహి కాంతి దప్పుంసాం. రసమే కాంతినిస్తుంది, అంటే వర్చస్సునిస్తుంది. మంచి రసవంతంగా పుష్టిగా ఉన్నవాడిని చూస్తే ముఖంలో కాంతి కనబడుతుంది, నీరసంగా ఉన్నవాళ్ళు ముఖంలో కళ ఉండదు. రసమే అన్నిటికీ ముఖ్యమని, రసోవై సహ రసం ఏ వాహ్యం లబ్ధ ఆనందీ భవతి అని శృతివాక్యాలు చెప్తూ ఉన్నాయే, అలాంటి రసం క్షీణించినప్పుడు ఈ ముజ్జగాలు ఇలా బాధపడుతున్నాయి. అప్పుడు మహర్షులు దేవతలు కలిసి ఇంద్రాదులు కలిసి వెళ్ళి నారాయణ్ణి శరణు వేడారు, బ్రహ్మతో సహా నారాయణ్ణి శరణు వేడారు. అప్పుడు నారాయణుడు ఏం చేశాడంటే, నారాయణుడి పని కదా స్థితికారం, ఆయన యొక్క పని, ఎక్కడైనా స్థితి తప్పితే రక్షించవలసిన బాధ్యత ఆయనది. వెంటనే ఆయన ఎలాగైనా సరే ఈ భండాసురుడి యొక్క ఈ దాడిని అరికట్టాలని సంకల్పించుకున్నారు నారాయణ. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే, భండాసురుని దాడి చేయడానికి అవకాశం దొరకలేదు. ఇక్కడ పాయింట్ చెప్తున్నాడు చూడండి, ఎందుకంటే భండాసురుడి రాజ్యం అంతా ధర్మబద్ధంగా నడుస్తాడు. ప్రతి వాళ్ళు నిత్యము రుద్రాభిషేకం, శివార్చన, భగవదర్చన ఇవి చేసుకుంటూ ఉన్నారు, యజ్ఞాలు నడుస్తున్నాయి. ఎవరికి వారు స్త్రీలందరూ పతివ్రతలే ఉన్నారు. స్త్రీలు పతివ్రతలుగా ఉంటే ఆ దేశాన్ని అవడం చేయలేదండి. ఇది వారు చెప్తున్నాడు, స్త్రీల పాతివృత్యం ఉంది అక్కడ, అవి కాపాడబడుతున్నాయి. అదేవిధంగా వీడు కూడా పరాంగనాభిముఖతతో ఉన్నాడు, అంటే పరస్త్రీ వ్యామోహం లేకుండా ఉన్నాడు వీడు. వీడి ధర్మాలు వీడికి ఉన్నాయి, చక్కగా ఉన్నారు, అందరూ బాగున్నారు. ఎక్కడ ధర్మం ఉంటుందో దాన్ని దైవం కూడా దెబ్బతీయలేడు. ఇది పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ. ఇన్ని రహస్యాలు ఈ కథలో ఉన్నాయి. విష్ణు అన్నట్టు ఇతను కొట్టడం కష్టం అన్నట్టు, ఎందుకంటే ధర్మంగా ఉన్నాడు. ఏ నెపం చూపించకూడతాను వీడు నేను అన్నాను. అంటే ఇప్పుడు ధర్మంలో రంధ్రం ఏర్పడాలి, లోపం కనబడాలి, అది కానీ ఏర్పడితే నేను కొట్టగలను అన్నాడు. ఆ పని కూడా మీరే చేయండి అన్నారు దేవత. అయితే వీడు మానాడు, వీడు ధర్మంగా ఉంటే నేను కొట్టచ్చా అని మీరు డౌట్ రావచ్చు. ముల్లోకాలు నేర్పిస్తున్నాడుగా, అందుకోసం వాడిని దెబ్బతీయాలి, తప్పదు. అప్పుడు ఏం చేశాడంటే నారాయణుడు తన మాయతో, అసలు విష్ణు మాయ, ఒక విలాసిని అయిన స్త్రీని సృష్టించట, నువ్వు వెళ్ళి భండాసురుని మోహింపజేయు అని చెప్పాడు. అప్పుడు ఆమె ఆ భండాసురుడి శూన్య పట్టణంలోకి ప్రవేశించి ఆ తోటలో చంపక వృక్షం మూలం, అంటే సంపెంగ చెట్టు మొదట్లో కూర్చొని ఒక వీణ మీటుతూ పాడుతుందిట. భండాసురుడు ఆ తోటలోకి వెళ్ళాడు. ఎప్పుడు భండాసురుడు ఏ సమయంలో ఆ తోటలోకి వస్తాడో ఆ సమయంలో అక్కడ వీణ మీటుతాడు. ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి మోహితుడయ్యాడు. అది వచ్చింది అందుకోసం, ఆ మోహంలో ముంచింది. దానితో వీడికి భార్యలు, రాజ్యము, రోజూ చేసే ధర్మము, జపము, యజ్ఞము, తపస్సు అన్ని మర్చిపోయాడు. మర్చిపోయి ఆమె మోహంలోనే పడి ఉన్నాడు అతను. ఇది జరిగింది. ఆమె మోహంలో పడి ఉన్నప్పుడు క్రమంగా ఉపేక్షించట తన ధర్మాన్ని. ఎప్పుడైతే ఇతర ధర్మాన్ని ఉపేక్షించాడో యథారాజా తథా ప్రజ, మిగిలిన వాళ్ళ తయారయ్యారు. క్రమంగా వెచ్చడి విడితనం పెరిగింది, ప్రతి వాళ్ళు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టారు. క్రమంగా శివారాధనలు, శివాలయంలో అర్చనలు అన్నీ పోయాయి. మనకి బ్రహ్మోత్తర ఖండం అని స్కాంద పురాణంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. దానిలో మాట చెప్తారు, ఒకప్పుడు నరకలోకం ఖాళీ అయిపోయింది, వేకెన్సీ, ఫుల్ వేకెన్సీ, ఖాళీ, ఎవ్వడూ లేట నరకలోకంలో. ఆఖరికి యమభట్టు గోడిగులు కొట్టున్నారు, ఏం తోచట్లేదు వాడికి ఫుల్. అప్పుడు ఎవడికి కోపం వచ్చింది, బ్రహ్మదేవుడి దగ్గర ఇచ్చాడు, నాకు పోర్ట్ఫోలియో ఇచ్చి, నాకు లోకం ఇచ్చి మొత్తం ఖాళీ పెట్టేస్తే నా పని ఏమిటి, ఏం పని లేకపోతే హాయిగా పడుకోవచ్చు ఆఫీసులో అనుకునేటువంటి వాడు కాదు కదా యముడు, పని చేయాలని అనుకుంటాడు ఆయన కూడా. అందుకు ఆయన ఏమన్నాడంటే బ్రహ్మగారితో, నాకు ఖాళీగా ఉంది అన్నాడు. అవును నిజమే, దాన్ని ఫిల్ చేయాలి కదా. బ్రహ్మదేవుడు, ఏమిటి ఒక్క పాపస్మడు కూడా రావట్లేదా అన్నట్ట. మరి రావట్లేదు, ఏం చేయను అన్నట్ట. ఎందువల్ల రావట్లేదా అని చూసేటండి. చూస్తే ప్రతి వాడు శివాభిషేకం చేసుకుంటున్నట్ట భూలోకంలో, రుద్ర నమ్మక చమకాలు చెప్పుకుంటూ శివాభిషేకం చేసుకుంటున్నట్ట. అందువల్ల ఎవరికి కూడా పాపమే లేదు, పాపం లేదు కదా, ఎవరు నరకానికి వెళ్ళట్లేదు. ఓహో, అప్పుడు ఏం చేశాడు బ్రహ్మదేవుడు, నువ్వేం బాధపడకలే, నేను ఇద్దరిని పంపిస్తున్నాను భూమి మీదకి, వాళ్ళిద్దరు వెళ్ళి ప్రతివాడు గుర్రలో దూరుతారు, పక్కన కూర్చుండే ప్రమాదం లేదు, దీనిలో దూరితేనే మహాప్రమాదం, కనుక మనస్సులో దూరిన వాడి మహాబాధ పెట్టగలడు నీ పక్కన కూర్చునే వాడి కంటే, గుర్తుపెట్టుకుని వాడు దూరేట మనస్సులకు ఇద్దరు దూరేరు. ఆ ఇద్దరు ఎవరంటే దుర్మేధ అశ్రద్ధ అని ఇద్దరు దూరేట్టారు. చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ, అశ్రద్ధ దుర్మేధ ఇద్దరు దూరేట్టారు. అశ్రద్ధ అంటే శాస్త్రవాక్యాలపై విశ్వాసం లేకపోవడం, దుర్మేధ అంటే వితండవాదాలు, కుతర్కాలు చేయడం. వీళ్ళిద్దరూ దూరేరు ఎప్పుడు, ఈ పూజలు ఎందుకు, పురస్కారం ఎందుకు, జపాలు ఎందుకు, తపాలు ఎందుకు, ధర్మం ఎందుకు, ఎవడు ఎలా ఉంటే ఏమైంది, ఎవడైనా చూడొచ్చాడా ఈ శివుడు ఉన్నాడని, విష్ణువు ఉన్నాడని, పుణ్యం ఉన్నదని, ఇది కుతర్కం. శాస్త్రవాక్యములు ఎందు విశ్వాసం లేకపోవడం కుతర్కం. ఇవి ప్రవేశించేట, ఇవి ప్రవేశించగానే ప్రతివాడికి బద్ధంగా తయారైంది. ఈ రెండు తయారయ్యగానే అనుష్ఠానాలు పక్కన పెట్టారట, దాంతో పాపం పెరిగి మళ్ళీ నరకలో ఒక పిల్ల అయిందని కథ చెప్పాడు అక్కడ. ఈ కథలన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, దీన్ని బట్టి అశ్రద్ధ దుర్మేధ ఉంటే నువ్వు తర్వాత వెళ్ళేది అక్కడికే అని చెప్పడం అనమాట. మన కోసం చెప్తున్నాడు ఈ విషయము. అలాగే ఇక్కడ కూడా క్రమంగా అశ్రద్ధ దుర్మేధ మోహం వల్ల ఏర్పడి ఇప్పుడు దానిలోనే చిక్కుకుపోయాడు. ఈ సమయంలో ఇంద్రాదులందరూ ఒక చోట కూర్చున్నారు, వాళ్ళందరూ నీరస ప్రాణులే. అక్కడికి నారదుడు వెళ్ళట్టు ఈయన గారు సమయం చూసి చక్కగా వెళుతూ ఉంటారు కదా మహానుభావుడు. ఆ నారదుడు చిన్నగా వెళ్ళి, ఏమిటి మీరందరూ హాయిగా కూర్చున్నారు, మీ ప్రయత్నాలు మీరు చెయ్యొద్దా అన్నట్టండి. చూడండి ఇక్కడ గొప్ప మాట చెప్తున్నారు, కాలం వచ్చినప్పుడు చూసుకుంటుందిలే కాదు, నీరసంగా ఉన్నా మీరు ప్రయత్నించేయండి. ఎందుకంటే వినారాధనతో దేవ్యా పరాశక్తి తథా సతి అసఖ్యోన్యేవ తపసా కల్పకోటి శతేరపి. అమ్మవారిని ఆరాధించడం చేత మీరు కష్టం నుంచి గట్టెక్కగలరు. ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు, ఏడుపులు పోగొట్టే అమ్మని శరణండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కష్టకాలం వచ్చినప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇన్ని సాధన చేసా ఏం లాభం అని ముందు మనం చేసేది ఏంటంటే భగవత్ చరణాలకు విడిచిపెట్టడం. అక్కడే మనకు పతనం ప్రారంభమవుతుంది. కానీ దుఃఖకాలంలో మరింత తపస్సు చేయాలి, కాలం కలిసి రానప్పుడు మరింతగా భగవద్ ఆరాధన చేయాలి. అందుకు ఏం చేశారంటే మీరు వెళ్ళి అమ్మని ఆరాధించండి అని నారదుడు చెప్పాడు. పైగా ఇప్పుడు మీకు రైట్ టైం, వాడు మోహంలో పడిపోయి ఉన్నాడు, వాడికి కాలం ఇప్పుడు ప్రతికూలిస్తోంది, కనుక ఇది నీకు సరైన సమయం. నువ్వు నీ ఇతర దేవతలతో కలిసి నీ గురువైన బృహస్పతితో కలిసి చేయవలసిన యజ్ఞం ఆచరించు అని చెప్పగా వీళ్ళందరూ కూడా హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ఇంద్రుడు అక్కడ యజ్ఞం చేయడం ప్రారంభించాడు అమ్మవారిని ఉద్దేశించి. ఆ యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు అమ్మ రక్షణ వాళ్ళకి లభిస్తుంది అనేటువంటి ధైర్యంతో వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు చాలా కాలం. అప్పుడు శుక్రాచార్యుల వారు వెళ్ళేస్తండి ఎక్కడికి, బందాసుడి దగ్గరికి. ఆ టైంలో మంచి నిద్రలో ఉన్నాడు, వెళ్ళి లేపారు, కూర్చోబెట్టాడు, చేతిలో ఉన్న మంత్ర జలం కొట్టాడు ఒక్కసారి. మొత్తం వదలాలి కదా, ఏమి నిద్రపోతున్నావా నువ్వు? ప్రతి వాడికి కూడా కాలం కొంతకాలం కలిసి వచ్చేటప్పటికల్లా అమ్మయ్యా అని స్థిరభావం ఏర్పడిపోతుంది. అమ్మయ్యా అని స్థిరభావం ఏర్పడిపోయిందా నేను సెటిల్ అయిపోయాను అనుకుంటాడు వాడు. ఇంకా తన రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోడు. ఇది ప్రతి చోట సైకాలజీ అది ఏర్పడుతుంది. అలా నువ్వు ఇప్పటికీ 800 సంవత్సరాలు పాలించావు, దానితో నీకేమనిపిస్తుందంటే అమ్మయ్యా అని భావం ఏర్పడింది. అసురులు ఎవరు, దేవతలు ఎవరు నన్నేమి చేయలేరు అనుకుంటున్నావు నువ్వు. కానీ ఇప్పుడు వాళ్ళు అక్కడ ప్రారంభించారు యజ్ఞం నీ నాశనం కోసం. కనుక ఎప్పుడు పాలనలో ఉన్నవాడు అప్రమత్తంగా ఉండాలి సుమా, నాకేమీ అని ధైర్యంగా ఉండడానికి లేదు. ఎప్పుడు 1000 కళ్ళతో ఉండాలి, నిద్రాలు కాకూడదు, మోహానికి లొంగకూడదు, జాగరూకుడవై ఉండు. వాళ్ళు నీకోసం అంత భయంకరమైన యజ్ఞం చేస్తున్నారు అని చెప్పాడు శుక్రాచార్యుల వారు. దానితో వీడికి మెలకు వచ్చి వెంటనే సమావేశం ఏర్పాటు చేశాడు. మన కర్తవ్యం ఏమిటన్నాడు విశుక్రుడు, విశంకుడు మొదలైన వారందరూ ఉన్నారు. ఆ ముసలైన చెప్తాడు కానీ మనకేం పర్వాలేదు అన్నట్టు ఒకడు. ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు జాగ్రత్త, మనకేం పర్వాలేదు, మన క్షేమంగా ఉన్నాం, మన వాళ్ళందరూ మంచి బలంగా ఉన్నారని ఇంకోటి చెప్పాడు. అలా అనడానికి లేదు సుమా, శుక్రాచార్యులు చెప్పిన హెచ్చరిక మనం జాగ్రత్తగా పట్టించుకోవలసినది. దేవతలు యజ్ఞం చేస్తున్న మాట వాస్తవమే. ఆ యజ్ఞం కానీ పూర్తయిందా వాళ్ళు అజేయులైపోతారు, కనుక యజ్ఞాన్ని మనం భంగం చేయాలి అని నిర్ణయించుకుని ఈ భండాసురుడు తన సేనలతో వెళ్ళాడు. వెళ్ళి భయంకరమైనటువంటి ఆయుధాలు వాళ్ళ మీద ప్రయోగించడం మొదలుపెట్టాడు. అసలే మాయాలు, కనిపించకుండానే వేయగలరు. ఆ దివ్యమైన అస్త్రములు, అస్త్రములు అంటే కనిపించకుండా కూడా వేయగలరు, అవి వేశాక అవి వేస్తూ ఉంటే వీళ్ళ యజ్ఞముల్లోకి చొచ్చుకుని వచ్చి బాధించడానికి బయలుదేరాడు. కానీ అమ్మ కోసం సాధన చేస్తూ ఉంటే అమ్మ కాపాడుకుంటుంది, గుర్తుపెట్టుకోండి, అమ్మ కాపాడుతుంది. వెంటనే అమ్మ ఏం చేసిందంటేట, ఒక అగ్ని ప్రాకారాన్ని ఏర్పాటు చేసింది. చుట్టూ యజ్ఞం జరుగుతున్న దేవతల చుట్టూ ఒక రక్షామయమైన ప్రాకారాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇది అమ్మ ఏర్పాటు చేసిందని దేవతలకు తెలియదు పాపం, ఇంకా సాధనలో ఉన్నారు, సిద్ధిదాకా వెళ్ళలేదు వాళ్ళు. అమ్మ ఏర్పాటు చేసింది కానీ వాళ్ళకి అది తెలియలేదు. వీడు వేసినవన్నీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి కానీ దేవతల దాకా రావడం లేదు. దేవతలకి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయని తెలుస్తోంది, వాళ్ళు దాడి చేస్తున్నారని తెలుస్తోంది, కానీ అమ్మ రక్షిస్తోంది అని తెలియట్లేదు వాళ్ళకి. కొంతసేపటి విసిగిపోయాడు వాడు భండాసురుడు, విసిగిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవతల బెంబేలెత్తి యజ్ఞాన్ని అక్కడే వదిలిపెట్టి పరిగెత్తారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వాడు వచ్చి దాడి చేశాడు, ఏదో రక్షించింది, కానీ మళ్ళీ ఏమి జరుగుతుందో. చిన్నగా వెళ్ళి విష్ణువు దగ్గర శరణి వేడాడు. అప్పుడు విష్ణువు ఆలోచించి, ఇప్పుడు బ్రహ్మాండములన్నీ నీరసాలైపోయాయ్యా, ఏం చేస్తాం, ఈ బ్రహ్మాండాలన్నిటికీ ఆవల ఉన్నటువంటి ఈశ్వర చైతన్యం అదే ఈ బ్రహ్మాండాలంటికి దిక్కు. ప్రతి బ్రహ్మాండానికి బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటూ ఉంటారు ప్రతి బ్రహ్మాండానికి. అలాగా ఒక బ్రహ్మాండానికి నేను, ఈ బ్రహ్మాండాలకు అన్నిటికీ ఆవలు ఉన్నటువంటి ఈశ్వర చైతన్యం ఉంది, దాని పేరే మహాశంభు అంటారు. ఇదే ఈశ్వర సదాశివ అని మనం కీర్తించేది. ఇది పరశంభు అని కూడా అంటారు. మా అందరికీ కూడా కారణమైనటువంటి బ్రహ్మాండాన్ని కావాల కేవలం ఉండేది చిదాకాశం, అదే చిదంబరం అంటే మన ఎంపిక. చిదంబరం అది, అక్కడ పంచభూత వికారమయమైన ఆకాశం ఉండదు. మనం చూస్తున్నది పంచభూత వికారమయమైన ఆకాశం, ఆ ఆకాశం చిదాకాశం. ఈ చిదాకాశం ఇన్ని బ్రహ్మాండాలకు ఆధారం, దాని నుంచే చైతన్యం అన్ని బ్రహ్మాండాలు పొందుతోంది. ఇప్పుడు మనం ఈ బ్రహ్మాండాలకు పైన ఉన్నటువంటి ఆ చిదాకాశంలో ఉన్న పరశుభువుని ఆశ్రయించాలి అని చెప్పాడు మహానుభావుడైన నారాయణుడు. దానితో వీళ్ళందరూ దీనికి ఏం చేయాలి అంటే అష్ట దిగ్గజాలని చెప్పించారు. వీళ్ళందరి సాయంతో మనం వెళ్ళి ఆ బ్రహ్మాండాల పైకప్పు, పైకప్పు అంటే మీకు అర్థం కావాలంటే ఒక కొబ్బరి చిప్పలో పెంకు ఉంటుంది, అలాగ ఒక పెంకు లాంటిది అనమాట బ్రహ్మాండ కర్పరము. ఈ బ్రహ్మాండాలన్నీ అందులో ఉన్నాయి, పైన కర్పరం ఉంది. ఉదాహరణకి ఒక మేడి పండులో బోల్డ్ పురుగులు ఉంటాయి. మేడి పండుని బ్రహ్మాండం అనుకోండి, అందులో ఉన్న వాటి నుండి పురుగులు అనుకోండి. ఈ పురుగులకి పైన ఆ మేడి పండు పై కప్పు ఉంది కదా, దానిపైన ఒక అనంతమైన జగత్తు ఉందని ఆ పండులో ఉన్న పురుగులకి తెలియదు. అదేవిధంగా ఈ బ్రహ్మాండంలో ఉన్న పురుగులకి దీనికి అవతల ఒక మహాచైతన్యం ఉందన్న విజ్ఞానం కూడా తెలియదు. అలా ఉంటాయి, మరి ఏం చేస్తాం. మొత్తానికి నారాయణ యొక్క అనుగ్రహం చేత దేవతలందరూ కలిసి బయలుదేరి అక్కడికి చేరుకున్నారు. బ్రహ్మాండం యొక్క ఈ కప్పు దగ్గరికి వెళ్ళి అండభిత్తి సమాశ్రయేత్, అండభిత్తి అంటే బ్రహ్మాండం యొక్క భిత్తి అంటే గోడ, ఆ పై కప్పు దగ్గరికి వెళ్ళేట అక్కడికి వెళ్ళి అష్ట దిగ్గజాలు కూడా కఠోరై దంతపాతనై, అవి వాటి యొక్క దంతములతో పొడిచేట కర్పరాలు. ఇక్కడ ఋషులు దేవతలు అందరూ కూడా పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ చిదాకాశ వాస అయిన పరమేశ్వరుని స్మరిస్తూ ఉన్నారు. ఆయన అక్కడ ఏ రూపము లేదు, ఆయన పరంజ్యోతిగానే అక్కడ భాషిస్తూ ఉంటాడు. ఆ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మని వీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. తత్ర చిన్మయమాకాశం నిరాలంబం నిరంజనం తథా అభూమ్య జల మజ్వాల మమారుత సమాగమం తత్రాకాశమయం శంభుం తుష్టువు పరయాముధ. ఎప్పుడైతే అవి పగలగొట్టాయో ఆ పగలగొట్టిన తర్వాత ఒక మహాకాశం గోచరించింది. ఆకాశం ఎలా ఉంది అంటే చిన్మయం, కేవల చైతన్యమయమై దేనికి దేనిని ఆధారముగా తీసుకోకుండా అన్నిటికీ తానాధారమై నిరంజనం, ఏ మాయాధికారములు లేనిదై భూవికారం గాని జల వికారం గాని పృథ్వీ వికారం గాని ఇలా పంచభూత వికారములు లేనిదైనటువంటి ఆకాశమయ స్వరూపుడైన పరశంభువుని ఇక్కడ దేవతలందరూ స్తోత్రం చేస్తున్నారు. ఆ పరశంభువు ఆ మహానుభావుడైన సదాశివుడు ఇప్పుడు వాళ్ళ స్తోత్రాలు వింటున్నారు. ఇక్కడ పరశంభు స్తుతి అని దేవతలు చేసిన ఒక అద్భుతమైన స్తోత్రం ఉంది. ఇది ఒక మంత్ర సదృశ్యమైన స్తోత్రం. ఈ స్తోత్రంలో భావాలు చూస్తేనే మనం ఆశ్చర్యపోతాం. ఈ పరశంభుడు ఈయన్నే మనం పరమేశ్వరుడని సదాశివుడని శివుడని శంభుడని రుద్రుడని ఈశ్వరుడని కొలుచుకుంటున్నాం. ఈయన అనుగ్రహం వల్లనే రాక్షస బాధ తొలగుతుంది అని నారాయణుడు చెప్పాడు కనుక వీళ్ళందరూ ఆయన ప్రార్థిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఆకారము లేనటువంటి ఆ చిదంబర స్వరూపుడైన చిదాకాశ స్వరూపుడైన పరమాత్మ ఇప్పుడు దేవతల ప్రార్థన వింటున్నాడు. వాళ్ళ ప్రార్థనకు అనుగుణంగా ఒక రూపాన్ని స్వీకరించి వస్తాడు ఆయన. ఆ రూపం స్వీకరించి వచ్చి వీళ్ళతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఈ అసుర బాధ పోవడానికై ఆయనకు యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం పేరు మహాయాగం, మహాయాగ క్రమారాధ్య అని మనకు లలితా సహస్రంలో చదివారు కదా. ఆ మహాయాగం ఎంత అద్భుతంగా ఉంటుందో వర్ణిస్తాడు ఇక్కడ. అంతేకాదు ఈ మహాయాగం వింటేట వేల యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందిట. వింటే చాలా మహాయాగం అనుకున్న ఫలితం అని హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షి చెప్తారు. ఆ మహాయాగం చేసిన తర్వాత ఆ మహాయాగంలో పెట్టిన అగ్ని పేరు చిదగ్ని. ఆ చిదగ్ని కుండంలోంచి లలితాదేవి ఆవిర్భవిస్తుంది. ఇవాళ కాదు రేపు, రేపటి రోజున అంటే రేపటి కథని ఈరోజు కొంచెం సుచరుగా మీకు తెలియజేయడం జరిగింది. రేపు మహాశంభు సాక్షాత్కారం, ఆ సాక్షాత్కారం తర్వాత మహాయాగం, మహాయాగం తర్వాత అమ్మవారి ఆవిర్భావం, తర్వాత అమ్మవారి పట్టాభిషేకం. ఇవి చెప్పాలి. ఏ రోజు ఏది చెప్పాలో నేను నిజానికి ప్రణాళిక వేసుకోలేదు. ఎందుకంటే ప్రణాళిక అమ్మవారు వేస్తారు, మనం కాదు. చిత్రం ఏంటంటే రేపు ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ, మహాపర్వదినం, అమ్మవారి పూజల్లో అత్యంత శ్రేష్టమైన పూర్ణిమ రేపు. అలాంటి పూర్ణిమ నాడు రేపు మనం మహాయాగం వినబోతున్నాం, అమ్మ ఆవిర్భావం రేపు, అమ్మ కళ్యాణం, అమ్మ పట్టాభిషేకం, నాలుగు మహాఘట్టాలు రేపు. మహాయాగం, అమ్మ ఆవిర్భావం, అమ్మ కళ్యాణం, అమ్మ పట్టాభిషేకం, నాలుగు అద్భుతమైన ఘట్టాలు రేపు పూర్ణిమ నాడు మనం వినబోతున్నాం. అందుకే ఈ చోటు మహాక్షేత్రం, గురువుల కృప ఇక్కడుంది. అందుకు ఆ దయ వల్ల మనకి రేపు వినే భాగ్యం లభించింది. అంటే రేపటి రోజున ఇక్కడ అమ్మ ఆవిర్భవిస్తుంది, మనందరం అమ్మను దర్శిస్తాం, అమ్మ కృపను మనం పొందుతున్నాం. ఆ తిరుగ్నికుండ సంభూత అయిన లలితా మహా త్రిపుర సుందరి ఆవిర్భావం కోసం దేవతలతో పాటు మనందరం వేచి చూద్దాం. రేపు ముందుగా మహాశంభువు ఆవిర్భవించనున్నాడు. శ్రీ విద్యలో గొప్ప ఆచార్యులు మనకున్నారు, ప్రాచీన ఆచార్యులు. అందులో మంత్రశాస్త్రాలు ఇత్యాదులు ఇచ్చిన ఆచార్యులు చాలా మంది ఉన్నారు, కానీ స్తోత్ర రూపంలో అమ్మవారి మహిమలు చెప్పిన మహానుభావులు ఎందరెందరు. మనకు తెలిసి ఆదిశంకర భగవత్పాదుల వారు, మూక కవి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంతకంటే ముందు శంకరుల కంటే ముందు దూర్వాస మహర్షి, దూర్వాస ముని, ఆ మహానుభావుడు శ్రీ విద్యోపాసకులు గట్టివాడు. ఇప్పటికీ అనేక శ్రీ విద్యా సంప్రదాయాలకి ఆ సంప్రదాయ సరళిని ఏర్పరిచిన వాడు ఆయన, దూర్వాస మహాముని. ఆయన అమ్మవారి యొక్క తత్వాన్ని ఎన్నో విధాలుగా ఆవిష్కరించారు. అందుకే నిన్నటి కథలో కూడా దూర్వాస మహర్షి ప్రసక్తి రావడం, శ్రీ విద్యోపాసనకు ఆచార్యుని స్మరించుకోవాలి. అది ఇప్పటికీ మన కాంచీపుర కామాక్షి ఆలయం దూర్వాసముని అనుగ్రహించినటువంటి శాస్త్ర ప్రకారంగా, సౌభాగ్య విద్యా తంత్ర ప్రకారంగా జరుగుతుందని దూర్వాస మహాముని విగ్రహం ఉంటుంది మీకు అక్కడ పరిశీలించినట్లయితే. ఆ దూర్వాసుడు ఆర్యాద్విషతి అని 200 శ్లోకాల్లో లలితాదేవి వైభవాన్ని మణిద్వీప వర్ణన చాలా అద్భుతంగా చేశాడు మహానుభావుడు. ఆ మహానుభావుడే పరశంభు మహిమ్న స్థుతి అని ఒకటి రచించాడు. అందులో శంభుతత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. ఆ పరశంభువే ఈ చిదాకాశంలో ఉన్న పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క శక్తే లలితా మహాత్రిపుర సుందరి. ఇప్పుడు ఆ పరశంభువు రేపు వస్తున్నాడండి, ఆయన్ని ముందు తిరుద్దాం. ఆయన మహాయాగం చేస్తాడు, ఆ మహాయాగాన్ని మనందరం దర్శిద్దాం. శ్రీ లలితా మహాత్రిపుర సుందరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి.